భాగవతము చతుర్థ స్కంధము ధ్రువోపాఖ్యానము ధ్రువుని అకుంఠిత తపస్సు గురించి కింద తరగతిలో కొంత మనం స్థూలంగా వివరించుకోవటం జరిగింది. పంచభూతములకు ఇంద్రియములకు ఆశ్రయమైనది హృదయము. పంచభూతములకు ఇంద్రియములకు ఆశ్రయమైనది హృదయము. అది ఇంద్రియాధముల నుండి వేరే నిలచను. తపస్సు చేసేప్పుడు ఎవరైనా మనం కూడా ధ్యానం చేసేప్పుడు లేక మాస్టర్ ప్రార్థన చేసేప్పుడు మన ఇంద్రియార్థములు మనస్సు ఈ రెండు కూడా హృదయమందు లయమైపోవాలి. చాలా ప్రధానం. అప్పుడే బాహ్యమైన విషయముల యందు మనకి ఆసక్తి తొలగి ఉంటుంది. మళ్ళా మనం బాహ్య ప్రపంచంలో ప్రవేశించినప్పుడు ప్రజ్ఞ బాహ్యమే మనకి బాహ్య విషయములు గుర్తు రావాలి. అంతర్ముఖమైన ప్రజ్ఞ అంతర్ముఖముగా లీనమై ఉన్నప్పుడే తాదాత్మ్య స్థితి కలిగేటువంటి అవకాశం. అలాంటి తాదాత్మ్య స్థితి కలిగినటువంటి వారికి ఇంకా బయట ప్రపంచం మీద క్రమంగా మోజు తగ్గుతుంది, లోపల ప్రపంచం మీద మోజు పెరుగుతుంది. అందుచేత పంచభూతములకు ఇంద్రియములకు ఆశ్రయమైనది హృదయము. అంచేత హృదయం ఆధారంగానే పంచభూతముల యొక్క అనుభూతి, పంచేంద్రియముల యొక్క అనుభూతి ఉన్నది. హృదయశ్రేణ వాడికి ఎండాకాలం ఎండ బాగా మండిపోతుంది అనేటువంటిది ఉండదు. చలికాలం చాలా చలిగా ఉంది, పెద్ద ఇబ్బంది పడిపోతున్నాం అనేటువంటి పరిస్థితి ఉండదు. వానాకాలం బాగా వర్షాలు పడుతున్న పరిస్థితి ఉండదు. ఎందుచేతంటే అతడు పంచభూతములు తన యంద ఆ విధంగా సమన్వయం చెంది ఉంటాడు. అందుచేత ఋతువులు మారినా తేడా ఉండదు. ఋతువులు దేనివల్ల మారుతాయంటే వాయువు, అగ్ని, జలము, పృథివీ ఈ నాలుగు భూతముల యొక్క మార్పు నిరంతరం నిరంతరము పంచభూతముల యొక్క మార్పు జరుగుతుంది. అలా ఆకాశము మారదు. ఆకాశం ఎప్పుడు వెలుగుగానే ఉంటుంది. మిగతా నాలుగు అది ఆధారంగా మారుతూ ఉంటాయి. అందుచేత మనం హృదయం చేరటానికి మార్గం మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. శ్వాస ఆధారంగా మనం హృదయం చేరి హృదయం లోపల ఒక గుడి ఉన్నట్టుగా భావించి బంగారమైనటువంటి గుడి, అందుకనే గోల్డెన్ టెంపుల్స్ కట్టుకుంటూ ఉంటారు. గుడిలో కూడా బంగారు గోపురాలు ఏర్పాటు చేసుకుంటుంటారు. కనకదుర్గమ్మ గుడి బంగారు గోపురం, వెంకటేశ్వరుడు గుడి బంగారు గోపురం, అలాగే అక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా బంగారు గుడి కట్టుకోవాలనుకుంటూ ఉంటారు. బంగారు గుడి గుళ్ళు మన హృదయంలో హృదయంలో బంగారు గుడి ఉందని, ఆ గుడి లోపల దైవం ఉన్నాడని, ఆ దైవాన్ని మనం దర్శించడానికి వెళ్తున్నామని ఇలాంటి భావన చేసుకుంటూ కూడా భావపరంగా మనం హృదయం ఉండటానికి ప్రయత్నం చేయొచ్చు. మన లోపలికి వెళ్లి అంతలకన్నా లోపలికి వెళ్లి అంతలకన్నా లోపలికి వెళ్లి ఇట్లా లోపలికి వెళ్తూ ఉండేటువంటిగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాంటి ప్రయత్నం మనం ఎంత చేస్తూ ఉంటే మనకి బాహ్యమైనటువంటి ప్రజ్ఞ అది క్రమంగా తిరోధానం చెంది హృదయాన్ని చేరుతుంది. చేస్తుంటే హృదయం నుంచే బాహ్యంలోకి ప్రజ్ఞ ప్రవహిస్తాం. హృదయం నుండే ప్రజ్ఞ బాహ్యంలోకి 100 రకాలుగా 1000 రకాలుగా అది విస్తరిస్తూ ఉంటుంది. వదిలేస్తే ఎక్కడెక్కడికో చూడండి, ఒక దూడని వదిలేసామనుకోండి అది పరిగెత్తిపోతుంటుంది. అలాగే ఒక కుక్కను వదిలేసామండి, కట్టు వంచిన కుక్కని, అది పరిగెత్తిపోతుంది. అలా ఎంతకాలం పరిగెత్తిపోతుంది, దానికి శిక్షణ ఇచ్చేంత వరకు పరిగెత్తిపోతూనే ఉంటుంది. అందుకని మనం పొద్దున సాయంత్రం కష్టపు కన్నులు మూసుకుని లోపల ఉండేటువంటి అంతర్జ్యోతిని, అంతర్గతమైన జ్యోతిని దర్శించాలనే ప్రయత్నం చేస్తే అలా అలవాటు లేనటువంటి మనస్సు బయటికే పోతుంది. అంతేత తపస్సులో ప్రధానంగా జరగవలసిన మొన్న మీకు స్థూలంగా చెప్పా ఏది, ఆయన తపస్సు అంతా కూడా ఒక్కసారి బాగా వేగంగా ఒక్కసారిగా పూర్తి చేస్తారు. ఎందుకంటే సగం తపస్సు సగంలో వదిలేయకూడదు. ఇప్పుడు మనం వివరించుకుంటూ ఉంటాం. ఎంత తప్ప జరిగింది, ఆయన మొత్తం తనలో ఉండేటువంటి ప్రజ్ఞాస్వరూపముగా తనయందే వ్యాప్తి చెందినటువంటి దైవము సమీకరింపబడి తన నుండే తన భూమధ్య నుంచి బయటకు వచ్చి తనకి దర్శనమిస్తాడు. మనందరి యందు ఈశ్వరుడు ఉన్నాడు, మనందరి యందు ఈశ్వరుడు ఉన్నాడు. అతను ఉండటం వలననే మనం ఉన్నాం. ఇది మనం మర్చిపోయి మనమే ఉన్నాం అనుకుంటుంటాం. చదువుకోవడానికి చదువుకుంటాం, ధ్యానం చేయాలి కొన్ని కొన్ని వాక్యాలు. ఇన్ హిజ్ నేమ్ వీ లివ్, ఇన్ హిజ్ టెంపుల్ వీ లివ్ అంటున్నాం. అది ఊరికే నోటికి అంటూ ఉంటాం తప్ప ఇది చూసినప్పుడు ఇది ఆయనది కదా అని గుర్తురాదు. మన శరీరం అనుకుంటుంది, ఈ శరీరం మనదనుకోకూడదు, శరీరం ఆయనది. ఇందులో ఎవరున్నారు? ఆయన ఉన్నారు. నువ్వు నేను ఉండనిచ్చాడంతే, నిజానికి నువ్వు లేవు. అది తెలిసేంత వరకు నిన్ను ఉండనిచ్చాడు అనుకోవాలి. ఈ దేహంలో నన్ను ఉండనిచ్చాడు, పొమ్మంటే పోవాలి, నన్ను సెటిల్ ఉండాలి కదా. అలాంటి వాళ్ళు అంటే ఎవరిని అద్దెకిస్తే అద్దెంతో చేరి అద్దెకి ఖాళీ చేయాలంటే ఖాళీ చేయకుండా వాడి మీద కేసు పెట్టి కోర్టులో నన్ను ముప్ప తిప్పలు పెట్టేటువంటి బుద్ది కదా మానవుడి బుద్ది. అలాంటిది ఈ శరీరం కూడా దీంట్లో ఉండటానికి నీదనుకుంటాం. అద్దెకు పుచ్చుకున్న వాడు ఎవరు నాదంటూ ఉంటాడు కదా. మనంతా అదే పద్ధతి. మనం ఈ శరీరం మందనుకుంటాం, ఈ శరీరం మందనుకోడు. ఇంద్రియములు ఎందు అతడే నిండి ఉంటాడు. ఎందుకని ఈ పురములు నిర్మించుకున్నది ఆయనే, అందులో ఇంద్రియ ప్రజ్ఞలుగా వ్యాప్తి చెందినది ఆయనే, మనసుగా వ్యాప్తి చెందినది ఆయనే, బుద్ధిగా వ్యాప్తి చెందినది ఆయనే, మన ఎందు స్పందనాత్మకంగా ఉన్నది ఆయనే. మనం ఎక్కడున్నాం? అందుకనే శ్రీకృష్ణుడు చెప్తాడు 9వ అధ్యాయంలో, మనం లేవు, నువ్వు లేవురా, ఉన్నావు అనుకుంటే ఫోన్లో అనుకుంటే అనుకున్నాడే నా వాడే కదా. అంటో పిల్లవాడు ఇల్లు నాదే అని అనుకోండి, తండ్రి నవ్వుతాడు అంతే కదా. అంతేగా ఇల్లు నాదే అని అనుకోండి 5 ఏళ్ల పిల్లాడు అనుకుంటాడు తండ్రి, నవ్వుకుంటాడు అంతేగాని నీది కాదు అనుకోపడతాడా? కోపడ్డ కదా. అలాగా మన మంది 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 అనుకుంటూ ఉంటాం, మంది లేదు అతడిదే, ఇదంతా అతడిదే అని గుర్తుంటే సులభంగా వశం అవుతాయండి. ఈ రహస్యం భాగవతం. ఇప్పుడు ఈ ఇంద్రియములు, పంచభూతములు, ఇంద్రియములు అవి తనకి సహకరించాలి కదా. ఏదైనా సహకరించాలంటే ఏం చేయాలండి? ఏది సహకరించట్లేదో దాని ఎందు దైవాన్ని చూడాలి. అది భాగవతం. ఇంత ఆయన సహకరించకపోతే ఇంత ఆవిడ ఇంత ఆయనలో దైవాన్ని చూస్తుంటే ఆయనే విష్ణు స్వరూపం. ఇంత ఆవిడ సహకరించట్లేదు అనుకోండి, ఇంత ఆయన ఎలా చూస్తూ ఉండాలి? విష్ణు స్వరూపం ఇట్లా నాకేదో నేర్పుతుంది అనుకో, అంతే కదా. ఇంత పిల్లలు ఏడిపిస్తున్నారు అనుకోండి, ఏడిపించచ్చు కదా. అదే పిల్లలు పెద్దవాళ్ళు ఏడిపించవచ్చు, ఎవరిని ఎవరైనా ఏడిపించవచ్చు ఈ సృష్టిలో. అందుచేత వీళ్ళందరి రూపంలో విష్ణువే ఉన్నాడు అనుకుంటే భాగవతం సత్యం, వీళ్ళందరి రూపంలో విష్ణువే ఉన్నాడు అనుకుంటే వికటించినవన్నీ హరిస్తాయి, పరిష్కరింపబడతాయి. లేకపోతే అన్ని వికటిస్తూనే ఉంటాయి. ఏది వికటిస్తుందో ఇక్కడ వాసుదేవుడు ఉన్నాడు. మనం చెప్పుకున్నాం, మనం ఎదురు కూడా, కానీ మళ్లీ మళ్ళీ చెప్పుకోవాలి, ఎందుకంటే మనం అది మర్చిపోయే విషయం అది. అందుచేత ఇక్కడ ఇంద్రియార్థములు పంచభూతములకు ఇంద్రియములకు ఆశ్రయమైనది హృదయము. అది హృదయార్థం ఇంద్రియార్థము నుండి వేరే నిరచనము, అంటే దాని బంధం ఆయనకి విడిందండి. ఊరికే మనం విష్ణుగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని అంటుంటాం కదా. విష్ణుగ్రంథి విభేదిని అంటే హృదయ గ్రంథి దగ్గర ముడి తీసేశారు అని. బ్రహ్మ గ్రంథి విభేదన అంటే మూలాధారం దగ్గర ఉండే గ్రంథి పెడితే, రుద్ర గ్రంథి విభేదన అంటే ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి ముడి విడదీశారు. మూడు ముళ్ళు ఉంటాయి లోపల, ఇట్లా కవర్ లాగా మన ప్రజ్ఞ ఉంటుంది. ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం, మీకు ఎంత గుర్తు పెట్టుకున్నారో నాకు తెలియదు, ఎప్పుడు అదే గుర్తు పెట్టుకోవడం చెప్తూ ఉంటాం మనం. శిరస్సు నుంచి మూలాధారం వరకు వ్యాప్తి చెందినటువంటి ప్రజ్ఞాస్వరూపమే తప్ప మరొకటి కాదు. అందులో నుండే ప్రాణము పుడుతోంది, అందులో నుంచే ప్రాణస్పందన పుడుతోంది, అందులో నుంచే ఈ సత్త ధాతువులతో కూడినటువంటి ఈ చిత్త అంతా పుట్టుకొచ్చింది. ఈ తిత్తి ఇది పెరగచ్చు తరగచ్చు పోవచ్చు కానీ అది పోదు. అందుకని మన దేంతో మన యొక్క ఐడెంటిటీ ఉండాలి. నేనెవరంటే కనీసం అతడే నేను అలా ఉంచి ప్రజ్ఞాస్వరూపుడను శిరస్సు నుండి మూలాధారం వరకు వ్యాప్తి చెంది ఉన్నటువంటి ప్రజ్ఞను నేను, ప్రాణమునకు కూడా అతీతమైనటువంటి ప్రజ్ఞను నేను. నానుండే ప్రాణము ప్రవహిస్తోంది, నానుండే ప్రజ్ఞ ప్రవహిస్తోంది. బ్రహ్మవాదులు అలా భావన చేస్తారు. అది ఈ ప్రజ్ఞయే విష్ణుమూర్తిగా దర్శనం చేయొచ్చు, ఈ ప్రజ్ఞయే పరమశివుడిగా దర్శనం చేయొచ్చు, ఈ ప్రజ్ఞయే అమ్మవారుగా దర్శనం చేయవచ్చు. అదే చెప్పుకొచ్చాక ప్రజ్ఞాన ఘన రూపిణి అని చెప్పి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలి, ఎందుకని మర్చిపోతాడు. అందుకని మనం ఎప్పుడు మామూలుగా ఉన్నప్పుడు కూడా మనకి ఈ రక్త మాంసాదులతో సత్వధాతువులతో ఏర్పడినటువంటి ఈ రూపం చూసి మురిసిపోకూడదు. ఇది ఇలా ఉండటానికి ఏర్పడినటువంటి ప్రజ్ఞ ఒకటి లోపల సహస్రం పై నుండి మూలాధారం వరకు వ్యాప్తి చేస్తుంది. అది మనం, అది మన లోపల విషయం. అలా ఉన్నటువంటి ప్రజ్ఞ ఎందు మనం ఉన్నప్పుడు దాని నుంచి ఇవన్నీ ఏర్పడినప్పుడు ఇందులో ఏమేర్పడినా దాని నుంచి ఏర్పడినవే. అందుచేత మనం ఇంద్రియంలో నిగ్రహించవలను అని ఒక కాగితం రాసుకున్నాం అనుకోండి, మనకన్నా చాలా బలమైనటువంటి ఇంద్రియ ప్రజ్ఞ. ఎందుకని మనకన్నా ముందు నుంచి పుట్టుకొచ్చినాయి కదా. ఇప్పుడు మనకన్నా ఇప్పుడు ముందు నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది కదా కొత్తగా వచ్చిన వాళ్ళకన్నా కదా. అవునా కదా, మామూలుగా కూడా ఇక్కడ ముందుగా చేరినటువంటి వాళ్ళకి సంఘంలో వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది. వెనక్గా వచ్చిన వాళ్ళు అంత తొందరగా వాళ్ళని లొక తీసుకోలేరు కదా. వీళ్ళు వాళ్ళ మాట వినాల్సిందే తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళ వింటాడు అప్ప ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు వినడు కదా. ఎవడి మాట వింటాడు, ఈ పాతగా ఉన్నటువంటి వాడు ఎవడి మాట వింటున్నాడో నువ్వు కూడా వాడి మాట వినాలి కదా. ఇప్పుడు పాతగా వచ్చిన వాడు ఉంటాడండి, సీసాలంటుంటారు కదా మాస్టర్ గారు, సీనియర్ సాధకులని. వాడికి ఎవరి వల్ల వాడికి ఉన్నాడు, ఎవరు నువ్వు ఉద్దేశించి వాడున్నాడు, నువ్వు వాడినే పట్టుకో. అందుకని నేను ఇంద్రియములు జయిస్తాను, నేను మనసు జయిస్తాను, నేను అది జయిస్తాను, నేను ఇది జయిస్తానంటే అయ్యే పని కాదు. ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి పుట్టుకొచ్చిందో వాడితో వీళ్ళందరూ అనుసంధానం చెందున్నారు. పంచభూతములైనా ఆయన యొక్క ఆయనకు లోబడియే పనిచేస్తూ ఉంటాయి. తత్వం నాకు ఇంద్రియములైనా ఆయనకు లోబడే పనిచేస్తుంటాయి, మనసు అయినా ఆయనకు లోబడే పనిచేస్తుంటాయి, బయట మనుషులైనా వాడికి లోబడి పనిచేసేవాడు ఎవడైనా. అందుకని వాడిని చూస్తూ ఉంటే నీకు పరిష్కారం ఉంటుంది, వాడిని చూడకపోతే పరిష్కారాలు యుద్ధాలే ఉంటాయి. మానవ జాతి వ్యక్తిగతంగానే ఎప్పుడు యుద్ధంలో ఉంటాడు. ఇప్పుడు కురుక్షేత్రమే కదా, ఈ కురుక్షేత్రంలో ఎలా గెలుస్తావో చెప్పాడు భగవద్గీతలో, నన్నే చూడు అన్నిట్లో అని చెప్పాడు. అందుకని నేనేం చెప్తున్నానంటే ఇక్కడ కొన్ని కొన్ని చెప్పారు తప్ప రహస్యములు సాధన ద్వారా తెలియవస్తుంది గాని. ఇప్పుడు ఈయన తపస్సు చేశారండి, తపస్సు చేస్తే ఏం జరిగిందండి ఆయనకి, ఇంద్రియార్థములు పంచభూతములు ఆయన నుంచి వేరే నిలిచినట్టండి, అవి బాధ పెట్ట మానేసాయి. ఇంకా వీళ్ళని మనం ముట్టుకోకూడదు అనుకునేది, ఎందుకని ఎవరి వలన తాము ఉన్నారో వాడితో బాగా వీడు అనుసంధానం చెందుతున్నారు. అందుకనే బాగా ధ్యానంలో ఉండేటువంటి వాడు వానని మానేడు, ఎండని మానేడు, గాలిని మానేడు, చలిని మానేడు అనేస్తాడు. అంటే దానివల్ల మానేస్తున్నట్టంటే అర్థమేంటి, పంచభూతములకు వశమై ఉన్నట్టు కదా. అలాగే పంచేంద్రియములు అటు ఇటు లాగేస్తూ ఉంటాయి. వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఓ హృదయం చేరాలి. హృదయం చేరటం అనేది అంత సులభమైన విషయం కాదు. హృదయం చేరాలంటే ముందు బయట ఉన్నటువంటి విష్ణువుని బాగా చూస్తూ, విష్ణువే భార్య రూపంలోనూ, విష్ణువే పిల్లల రూపంలోనూ, విష్ణువే పరిశ్రమల అందరి రూపంలోనూ ఉన్నాడు. సర్వాకారం విష్ణు మహాభావయామేను పూజిస్తూ పోయింది. అన్ని ఆకారములుగా విష్ణువే నీ దగ్గరకు వస్తున్నాడని భావం చేస్తావు నువ్వు సాధకుడు అయితే కదా. అలా బయట సాధన వాడు చేశాడు ధ్రువుడు. ఎందుకని పచ్చిక బయలు కనబడితే పచ్చటి వాడుగా భావం చేస్తూ ఉన్నాడు కదా. ఆకాశం కనబడితే ఆయన నీలమేఘశ్యాముడని భావన చేస్తామన్నాడు. సూర్యుని కాంతి కనబడితే ఆయన కన్నుల కాంతిగా భావన చేస్తామన్నాడు. చంద్రుని కాంతి కనబడితే ఆహ్లాదమునిచ్చేటువంటి వాడుగా భావన చేస్తాడు. చంద్రుడు కాదు, ఆయనే నీకు ఆహ్లాదానికి ఇవ్వడానికి వెన్నెలుగా వచ్చాడు. ఆయనే సూర్యుని కాంతిగా నీకు ప్రచోదనం కలిగిస్తున్నాడు. ఆయనే చల్లని గాలిగా వచ్చాడు. ఆయనే వెచ్చటి గాలిగా వచ్చాడు. ఎండలు మండిపోతాడే అన్నావు. ఎప్పుడు ఇప్పుడు డిస్కషన్ అయిపోతుంది మాకు ఎండల గురించి కదా. ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఏ వ్యవసాయకాలం వస్తుంటే మార్చి నుంచి మొదలు పెడతాం. ఎండలు ఉంటాయని తెలుసుగా, తెలీదా? ఎండలు ఉంటాయని తెలుసా? ఇప్పుడు బలంపురం వెళ్ళామనుకోండి, దోమలు ఉంటాయని తెలిసే వెళ్తాం. ఇక్కడ దోమలు ఉండను అని తెలిసి వెళ్ళాడు అనుకోండి, అక్కడికి వెళ్తే దోమలు 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 తెలుసు కదా వచ్చావు. అట్లా అలాగే ఇంద్రియములు వాటి పనే గుర్రాలాగా లాగేస్తాయండి. వాటికి గుర్రాలాగా లాగేస్తాయి అవి. దివ్యమైనటువంటి అశ్వములు అవి, పంచేంద్రియములు. ఇట్లా సర్వం తీసుకెళ్ళిపోతాయి. ఎప్పుడో చూసిన విషయం దగ్గర తీసుకుపోతాయి, ఎప్పుడో తిన్న విషయం దగ్గర తీసుకుపోతాయి, ఎప్పుడో విన్న విషయం దగ్గర తీసుకుపోతుంది. ఇట్లా రుచి గాని, పినికిడి గాని, సూపు గాని, వాసన గాని, స్పర్శ గాని అన్ని చక్క 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 నేను అట్లా బయటికి పంపించేస్తాను. ఇవి నీ వశంలో ఎట్లా ఉంటాయి ఉంటాయి. అందుకనే ఇంద్రుడు వశంలో, ఇంద్రుడు చాలా విఘ్నాలు కల్పిస్తున్నట్టుగా మనకి చెప్తారు కదా పురాణాల్లో. తపస్సు చేసేవాడికి విఘ్నములు ఇంద్రుడు కల్పిస్తాడు అంటే అర్థం ఏంటంటే, ఇంద్రియములకు అధిపతి అనే ప్రజ్ఞ తో నువ్వు ఇంతకాలం పనిచేసుకుంటూ వచ్చావు పొద్దులే. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ బజార్లోకే వెళ్లిపోయింది మన ప్రజ్ఞ. చిన్నప్పటి నుంచి మన ప్రజ్ఞ అలా ఐదు రకాలుగా బజార్లోకే వెళ్ళిపోయింది కదా. ఆరోది మాట రూపంలో కూడా వెళ్ళిపోయింది. ఏడవది స్త్రీ జనన ఆకర్షణ రూపంలో కూడా వెళ్ళిపోతుంది. ఇట్లా ప్రజ్ఞ బయటకు వెళ్ళిపోతుంది. స్త్రీకి పురుషుడి మీద, పురుషుడి మీద స్త్రీకి ఆకర్షణ కలిగినప్పుడల్లా ప్రజ్ఞాప్రవాహం అధోముఖంగానే అయిపోతుంది. మాట వల్ల బాహ్యంలోకి వెళ్ళిపోతుంది, చూపు వల్ల బాహ్యంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఏవో పిచ్చి మాటలన్నీ వింటూ ఉంటే అది బాహ్యం నుంచి. ఏదైనా బాహ్యంలోకి వెళ్ళిపోతాయండి. గుర్రాలు బయట తీసుకెళ్ళడానికే కదా రథం వేసుకుని ఇంటో కావడం కదా. రథం ఎక్కడానికి రథం వేసుకుని ఇంటో వెళ్ళిపోతారు. మీరు రథం వేసుకుంటే బయటకు వెళ్ళిపోయినట్టు రథం. ఈ బయటకు వెళ్లే రథానికి ఎవరు అధిపతి? ఇంద్రుడు అధిపతి. ఇంద్రుడికి ఎవరు అధిపతి? ఇంద్రుడు అధిపతి. ఎవరు అధిపతో వాణ్ణి పట్టుకోవడం అనేది బాహ్యంలో చేస్తుంటే ఇబ్బందులు ఉండవు. అది కాక చూసావో వేరుగా అక్కడికి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. ప్రతి విషయం ఇబ్బంది పెట్టి ఈ శరీరంలో కూడా మనకు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి కదా. అక్కడ కూడా నువ్వు ఏం చేయాలి? ఇది నీదే కదా అని నాకు తెలియక పాడు చేశాను అనుకో, అయినప్పటికీ నీదే కదా అని చెప్పుకుంటా. నాకు తెలుసో తెలియకో పాడు చేసిన మాట వాస్తవం. నీవు నువ్వు నీదే కదా, నువ్వే బాగు చేసుకో అని చెప్పడానికే ప్రార్థనలు అడ్జస్ట్మెంట్స్ అంటుంటాం. మాస్టర్స్ ఓన్ అడ్జస్ట్మెంట్స్, హెల్త్ అడ్జస్ట్మెంట్స్ అంటే అర్థం ఏంటి? నేను పాడు చేశాను, నువ్వు బాగు చేసి పెట్టరా అని. నేను బాగు చేస్తానని వాగ్దానం చేస్తాడు కదా. పాడైపోయినప్పుడల్లా మనం ఫోన్ చేస్తాం కదా, కార్పెంటర్ కైనా, ప్లంబర్ కైనా, ఎలక్ట్రీషియన్ కైనా, మేసన్ కైనా. ఎప్పుడు ఫోన్ చేస్తాం? ఏదో పాడైపోతే వాడికి ఫోన్ చేస్తా, వాడు వచ్చి బాగు చేస్తున్నాడు కదా. అట్లా మాస్టర్ మేసన్ వాడు ఉన్నాడు, మాస్టర్ మెకానిక్ వాడు ఉన్నాడు. నేను అన్ని రిపేర్ చేస్తానన్నాడు. నీకేదో జబ్బు వచ్చింది, ఏం చేయాలి? ఏదో ఏ పొరపాటు చేయటం వల్ల ఇది ఇట్లా ఇబ్బంది పెడుతోంది. నీదే నన్ను ఉండనిచ్చావు, అందుకని నేను నువ్వే బాగు చేసుకో, నేను నీ వాడిని. ఇట్లా ప్రార్థనలు చేసుకోవటం శరణాగతి. శరణాగతి. అలా కాకుండా ఆ డాక్టర్ దగ్గర, ఈ డాక్టర్ దగ్గరికి, ఈ మందులు, ఆ మందులు రకరకాలుగా తిరిగానుకో తిరగచ్చు. ఎంతైనా తిరగచ్చు, తిరగద్దు నేను చెప్పట్లా. నువ్వు ఈ భావనలో ఉన్నావు అనుకో, నీకు ఏదో ఒక చిన్న పక్కన ఇంటి పక్కన ఉండే మామూలు మందిచ్చేవాడి వల్ల తగ్గిపోతుంది. ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టేసి డబ్బులు ఏం కాని వాళ్ళు ఉన్నారు. అదే జబ్బు ఏదో ఒక ఆయన హోమియో మంది ఇస్తాను, ఒక ఆయుర్వేదం ఒక మంది ఇస్తాను, తగ్గిపోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా. అందుకని తగ్గటానికి మార్గం దైవం చూపిస్తే, దైవాన్ని ఆశ్రయిస్తే తగ్గటానికి మార్గం చాలా షార్టెస్ట్ రూట్ లో తగ్గిపోయేట్టుగా ఏర్పడతాం. వైద్యుడు ఔషధం అన్ని నారాయణే అనుకుని వేసేసుకుంటే కదా. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అసలు వీడు వేస్తే మనం తగ్గుతుందా అని డౌట్ వచ్చింది అనుకోండి, తగ్గదు. రూపంలో విష్ణు ఉన్నాడు, విష్ణువే వాడి రూపంలో నాకు ఇవ్వాల్సిన అందిస్తాడు. అదేంటండి యాంజీ నీళ్ళు వేసుకున్నారా అంటాడు, అయితే ఏమి తగ్గిపోయింది, ఎవరి దగ్గరికి వేసుకున్నావని కాదు, తగ్గింది మందు కదా. దీనివల్ల తగ్గింది నీ దృష్టి వల్ల. నువ్వు నారాయణ చూస్తే నీకు అస్వస్థత చాలా సులభంగా, ఈ సరైన మందు వాడికి దొరుకుతుంది. వైద్యుడికి మందు తట్టాలి కదండి, తడితేనేగా వైద్యం, తట్టకపోతే ఏం చేస్తాడు, ఇది ఆపరేషన్ చేయాలేమో అంటాడు కదా. దీనివల్ల నీ కర్మ వల్ల, మన కర్మ వల్లే, మరి దాన్ని కాపాడేవాడు ఉన్నాడు కదా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇంద్రియార్థములు పంచభూతం, ఇంద్రియాలంతా మనసు పోతూనే ఉంటుంది. అది ఎప్పుడు బజార్లోకి వెళ్ళటం చిన్నప్పటి నుంచి అలవాటు, 5 ఏళ్లకు ఫుల్ అండి ఇది, 5 ఏళ్లకు 5 ఇంద్రియములకు పూర్ణమైన బలం వస్తుంది. అందుకనే అప్పుడే ఓం నమ శివాయ చెప్పేసి 7 ఏళ్ల నుంచి లోపలికి వెళ్లే మార్గం ఇచ్చాక దాడు. ఉపనయనం అంటే లోపలికి నడిచి వెళ్ళటం, హృదయంలోనికి నడిచి వెళ్లే అభ్యాసం చిన్నప్పటి నుంచి చేయని వాళ్ళకి ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత చేద్దామంటే ఏమవుతుంది, బాగా దున్నపోతుల్లాగా బలిస్తుంటే ఏవి ఇంద్రియ దున్నపోతులే, వాటి పట్టుకు మనం లాగితే అది ఒకసారి గుంజిందంటే వెళ్ళి అవతల పడతాం మనం. మామూలు బలంగా ఉండే కుక్క లాగేస్తేనే పడిపోతాం. పెంపుడు కుక్కలు తీసుకెళ్తుంటే అవి వీళ్ళని లాగేసి వీళ్ళ కింద పడిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇవి మరి ఇంద్రియాలు దున్న పోతుల్లాగా బలిసి నేను మాటి మాటికి బయట తీసుకెళ్తుంటే నువ్వేం చేయగలవు, లావక్యంత ఇవ్వలేదు, ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావులు తప్పను మూర్చ వచ్చే తను ఉండస్తను శమంబయ్యడి నీవే తప్ప ఇతఫలం వెరుగ మన్నింపందగుంది నేను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మగా అన్నావంటా చాలు. ఎక్కడ చేస్తాడో ఎక్కడో ఆకాశం నుంచి రాకల లోపలే ఉన్నాడు పాపం. నువ్వు పిలిస్తే వద్దామని ఉన్నాడండి, అది మర్యాద, పిలవకుండా రాకూడదు. నువ్వు పిలవకపోతే రావడు, ఎందుకంటే అవన్నీ పిలవనే అహంకారం కాదు, అది పిలవకుండా రావటం అమర్యాద. ఈశ్వరుడు అదేగా చెప్తాడు, సంవత్సరం పాటు చెప్పుకున్నాను దర్శయ్య, నిన్ను నన్ను పిలవలేదు, మీ నాన్న అయి ఉండొచ్చు, మీ నాన్న అయి ఉండొచ్చు, నిన్ను నన్ను పిలవలేదు, కావాలనే పిలవలేదు, ఆ పిలవకపోతే మాత్రం మనం వెళ్ళకూడదా అంటే పిలవండి, పిలవని పేరంట మనకు వెళ్ళరాదు అని మనకి మనకి నీతుంది కదా. పిలవకుండా ఎందుకు తగుతాం, పిలిస్తేనే కృష్ణ అని పిలిస్తేనేగా ద్రౌపది దగ్గరికి వచ్చాడు ఆప సమయంలో. ఎందుకని పిలవకుండా వెళ్ళటం అనేటువంటిది అగ్రెషన్, ఇంటిమిడేషన్. ఆహ్వానము లేనిదే, నిమంత్రణము లేనిదే వెళ్ళరా అనేది శివుని నియమం. పార్వతీదేవి నేర్పాడు, ముందు నేర్చుకోలేదు పార్వతి ఎదవడ సతీదేవి. అందుకని దైవము మన యందు ఈశ్వరుడుగా సహస్రారం నుండి మూలాధారం వరకు వ్యాప్తి చెంది ఉన్నప్పటికీ నువ్వు పిలిస్తే ఇదిగో వస్తున్నానంటాడు. నీ లోపలే సిద్ధంగా ఉన్నవాడిని నువ్వు పిలుచుకోకుండా ఉన్నావు, ఎక్కడెక్కడో తెలియదు. అందుచేత ఈ విధంగా ఇంద్రియార్థములు అతనికి ఎందుకు సులభంగా, తపస్సు కూర్చుంటే కొంతమందికి సులభంగా సక్సెస్ వచ్చేస్తుంటుంది, ఇది విజయం కలదు, కొంతమంది కలగదు. ఎందుచేత బాక్యమునందు ఏది నీకు అవరోధముగా ఉన్నదో దాన్ని నువ్వు ఖచ్చితంగా విష్ణువుగా భావం చేయాలి. ఒక్కటే బాహ్యమునందరి ప్రవర్తనలు నిన్ను బాధ పెడుతుంటే ఖచ్చితంగా నువ్వు సాధకుడు అయితే అది వాసుదేవ స్వరూపం. ధర్మరాజు అట్లా చూశాడని చెప్పే కదా. ధర్మరాజు అంత భయంకరంగా ఆ దుర్యోధను బాధ పెట్టేస్తుంటే ఆయన వాళ్ళు వాసుదేవుని చూస్తున్నారు. ధృతరాష్ట్రంలో వాసుదేవుని చూశాడు. అందరిలోనూ వాసుదేవుని చూడటం వల్లే ఆయన గట్టెక్కడేమిటి, ఏకంగా స్వచ్ఛందంగా వెళ్ళిపోయాడు ఆయన. మిగతా పాండవులు కదా లేదు ఎంచేత విష్ణు స్వరూపము గాని వాసుదేవ స్వరూపము గాని ద్వారములు తిరగడం చేత నారాయణుడి దగ్గరికి వెళ్ళడానికి సులభమైంది. కదా విష్ణు అంటే రూపమంతా విష్ణు, ఎవరిని చూసినా ఇది విష్ణు స్వరూపమే అని నీకు రావాలి. చిచ్చి వీడు విష్ణు ఏమిటని అనకూడదు. అన్ని విష్ణు విష్ణులు అయితే రూపం రాదు. మనం పైగా పూజలు కూడా చెప్తాం సర్వాకారం విష్ణుమావాహయ కదా. అడవిలో సాయం కనబడితే సాయం అనుకోకూడదు, విష్ణు ఆ రూపంలో. మనకి మతభేదాలు తప్ప ఒకే ఒక తత్వానికి మతభేదాలే ఉన్నాయి లేవు. మన ఎవరితో చెప్పారు మీరేమిటి మీ ఫిలాసఫీ అంటే యూనివర్సల్ అన్న అంటే అంటే మీరేమిటి మీరు హిందూయేనా అని అడిగారు. కాదని నేను హిందూ ఏమిటి, నేను మనిషిని కదా. మనంతా ముందు మనుషులం కదా. మనిషికి దేవుడికి ఉండే సంబంధమే నాకు తెలిసినటువంటి విద్య ఇంకో సంబంధం. ఆ దైవం అందరి రూపాల్లో ఉన్నారు కాబట్టి అందరి ఎందుకు అది దైవాన్ని చూడు. వాడికి నువ్వేదో పేరు పెట్టుకుని రూపం పెట్టుకుని దానిలో ముందుకు లిమిట్ అయిపోవాలి కదా. నేను మనిషిని అనేటువంటిది కూడా సత్యం కాదు కదా. నేను జీవుడిని అనేటువంటిది సత్యం. జీవుడుగా దైవం యొక్క అంశను దైవం యొక్క ప్రతిరూపమును ఇలా తెలుసుండాలి తప్ప మిగతా ఐడెంటిటీస్ ఉపయోగం. ఇలా మనకి తెలుసుండాలంటే మనకి ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కనపడుతున్న ప్రతివాడు విష్ణు రూపమే, వాడి ప్రవర్తన నీ వరకు వాసుదేవ స్వరూపమే, వాడి మంచి చెడులతో మనకు సంబంధం లేదు. ఎదుటివాడి మంచి చెడులతో మనకు సంబంధం లేదు, మనకది వాసుదేవ స్వరూపం. అది బాధ పెడుతోంది వాసుదేవా. బాధ పెట్టేవాడు ఉండరండి, అందరికీ ఉంటా. ఎందువల్ల బాధ కలుగుతోంది, ఏదో కర్మవశాత్ కలుగుతోంది. అలా కలిగినప్పుడు ఏమనుకోవాలి, వాడిని గురించి ఊరికే మనం తిట్టుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఈ దరిద్ర వల్ల నాకేం దుఃఖం అనుకున్నాం. ఆ దరిద్ర వల్ల నీకు దుఃఖం కాదు, నీకెందుకు వచ్చిందని అడుగుతుండేవా మాస్టర్, నీకెందుకు ఎట్లా వచ్చిందిరా అని అడుగుతారు కదా అడిగేవారు. అందుకనేది ఏం చేయాలి, ఓహో వాసుదేవ్ నీ వరకు నువ్వు సాధకుడు అనుకుంటే, అనుకోకపోతే గొడవ లేదండి, రాకడు రాను కూడా రాకడు. నువ్వు సాధకుడను అనుకుంటే వా భాగవతం పుట్టుకో, కాకపోతే భాగవతం వేరే భాగవతం నడుస్తుంది కదా. అంచేత నువ్వు వాసుదేవ తత్వం అనుకున్నప్పుడు వచ్చిన వాడే వాసుదేవుడు కదా. వాడు వాసుదేవుడు రకరకాల లీలలు చూపిస్తాడని చెప్పాడు కదా. నర్తకుని భంగి పెట్టుకు మూర్తులతో ఎవడాడు, మునులు దివిజులు, దివిజులు అంటే దేవతలు, అయితే రెండోసారి పుట్టిన వాళ్ళు దిజులు, రెండోసారి పుట్టిన వాళ్ళు. ఈ రెండోసారి పుట్టిన వాళ్ళు దివ్యలోకంలో ఉండేటువంటి వాళ్ళ కూడా వాడు ఎప్పుడు ఏ విధంగా నీకు తారసపడతాడో నువ్వు ఊహించలేవు. అందుకని నువ్వు ఎప్పుడు అప్రమత్తమై వాడినే చూస్తూ ఉంటే నీ లోపల ఉండేటువంటి ఆవేశకావేశములు అలా మనకి భయంకరంగా పొంగవు. లేకపోతే ఎప్పుడు పొంగే సముద్రం కదా. ఈ సముద్రం పొంగు మనకు లేకుండా ఉండటానికి వాసుదేవ ఉపాసన. మనలో సముద్రం పొంగు ఆగిపోతే అప్పుడు అక్కడ మనకి పాల సముద్రం విష్ణుమూర్తి దర్శనం ఉంది. మనలో ఎప్పుడు మాటి మాటికి బాగా రోషము, ఆవేశము, కోపము, దుఃఖము, ఈర్ష, అసూయ ఇటువంటివన్నీ వచ్చేస్తున్నాయి అనుకోండి, ఆ సముద్రంలో విష్ణుమూర్తి కనబడతాడు. ఆయన ప్రశాంతంగా వాసన కొట్టని పాల సముద్రంలో ఉన్నాడు. మొన్నే చెప్పేవారు పాల సముద్రంలో పడుకున్నాడంటే ఎంత వాసన ఉంటుందండి. పాలవాసన కట్టిన వాడికి ఎంత భయంకరంగా ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళటం. ఈ పాలు కాదు ఆ పాలు, అది తెల్లని తరంగములు అనంతంగా వ్యాప్తి చెంది ఉంటాయి. తెల్లని స్వచ్ఛమైనటువంటి తరంగములు అమలాం అంటాం కదండి, అమలాం నిర్మలాం అమలాం అంటాం. అలాంటి తరంగముల మీద ఆయన మనం దొరుకుతాటంటే మన మనసు అంత ప్రశాంతం. దీనికి అది అయిపోయింది, అది మొట్టమొదట మెట్టు. మన గబగబా చెప్పడంలో ఒక ఉద్దేశం, ఆయన తపస్సు పూర్తయిపోతే మనకు ఓహో ఇదంతా ఇలా ఉందని తెలుస్తుంది కదా. ఆయన తపస్సులో పెట్టి మనం మాట్లాడుకోకుండా ఆయన తపస్సు పూర్తి చేసేసి వెనక్కి వచ్చి ఎలా చేశాడో మళ్ళీ చెప్పుకుంటున్నాం. మనం ఇప్పుడు ఏమిటి, ఇంద్రియార్థములు పంచభూతములు. కాబట్టి ఇవాళ నుంచి మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎండ కాని వాన కాని పాట ఉంది కదా, ఏదైనా కాని నాకు ఒకటే అనేటువంటి స్థితి వస్తుందో లేదో చూసుకో. తదనుగుణంగా నువ్వు నిన్ను నీకు వానగాని ఎండగాని వానగాని ఎండలోనూ వానలోనూ తిరగమని కాదు. అహో ఎండ ఎక్కువగా ఉంది గొడుగు పట్టుకెళ్ళు, అది బుద్ధి, బుద్ధిమంతుడు చేసే పని. వాన పడుతుంది గొడుగు పట్టుకెళ్ళు కదా. వాన పడే ఇప్పుడు కొత్త బూట్లు వేసుకెళ్ళిపోయి రాధ పడ్డది బూట్లన్నీ పాడైపోయినాయని చిరాకు పడితే కదా. అందుచేత అప్పుడప్పుడు మనం అక్కడికి పిక్నిక్ వెళ్ళామనుకోండి, రెట్టాలు కూడా పడతారు. మన సందర్భం మనం వెళ్తూ ఉంటాం కదా కార్తీక మాసం శివుడు, అప్పుడు ఏమని గుర్తుపెట్టుకోవాలి, మన మీద రెట్టలు పడవలసిందని గుర్తుండే. ఇట్లా తెలుసుంటాం బుద్ధి, దాని ప్రకారంగా నువ్వు బట్టలు ఏర్పాటు చేస్తావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే, నువ్వెప్పుడు కనపడుతున్న దానిలో ఉండేటువంటి విష్ణు స్వరూపాన్ని వాసుదేవ స్వరూపాన్ని నిత్యం గమనిస్తాం. మనం అనుకున్నట్టుగా ఒక్కటి జరగదని గుర్తుపెట్టుకో. తానొకటి తలచిన దైవం ఒకటి తలస్తుంది. అసలు ఆ ఒకటి తలసటం ఎందుకురా, అట్లా చూస్తూ వాడినే చూస్తుంటే ఎందుకు తెలుసా, నీ లోపల కూడా అతడు నీవు ఈ సమయంలో ఏం చేయాలో నీకు స్ఫురణకిస్తాడు. ఎందుకని బ్రహ్మకైనా స్ఫురణ ఇవ్వాల్సింది ఆయనే. ఆ పద్యం ఇప్పుడు చదువుతూ ఉంటాం మనం కదా, బ్రహ్మకి స్ఫురణ ఎలా ఇచ్చాడు నారాయణుడు. 2వ అధ్యాయంలో చదువుకున్నాం, వీడికి ఐడియాలు రావట్లేదని ఆయనే సప్లై చేశారని, అదే సరస్వతి కదా. సరస్వతి బనుప ఆ పద్మాసి తన్న మగనింగా నియమించి ఆయన ముగుడుగా ఎంప్లాయ్ చేసుకుంటాడు. మనంతా ఎంప్లాయ్ చేస్తే మన థాట్స్ కి కదా, అంతేనా. శర్మ రాజమండ్రి వెళ్ళు అంటే వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతాడు రాజు కదా. శర్మ విశాఖపట్నం పెళ్లికి వెళ్ళు అని థాట్ వచ్చింది అనుకోండి, అలా పెళ్లికి వచ్చేస్తాం. రాజమండ్రి అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాం కదా. కాశీ వెళ్ళు అని ఆలోచన వచ్చింది అనుకోండి, ఎవడిచ్చాడు ఆలోచన అనగానే మనం ఓహో తయారైపోతాం, డబ్బా డబ్బా సర్దుకుంటాం, కాశీ వెళ్తున్నాం ఫీలింగ్ ఎక్స్ట్రా ఏదో చేస్తాం, మొత్తం కాశీ వెళ్తాం వచ్చేస్తాం. అంతటి అయిపోయింది మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఎవడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచన వచ్చిందా, ఏం జరుగుతుంది, అది నిన్ను ఎంప్లాయ్ చేస్తుంది, నిన్ను నియమిస్తోంది. నీ ఆలోచనే నిన్ను నియమిస్తుంది కదా, ఆలోచన నీది కాదు, నువ్వు జరుగుతూ తిరుగుతూ ఉంటాను. బ్రహ్మదేవుడు సరస్వతిదేవి తన భార్య అనుకున్నట్టు అంటే అందరు నవ్వేశారు, నీ మోహన్ నీ భార్య ఏంట్రా, ఆవిడ చెప్పినట్టు నువ్వు చేయాలి తప్ప. అందుకనే మాస్టర్ గారు అంటూ ఉండారు, మొదటి నుంచి భార్య విధేయ సంఘమే సృష్టిస్తాను. ఎందుకంటే ఆలోచన ఆయనకి అలా రావటం వల్ల ఆయన అలా సృష్టి చేసుకుంటూ వచ్చాడు. ఆలోచన ఆవిడది, ఆవిడది ఆలోచన కాదు, ఆ పైన ఉండే ఆయనది. ఆయన ఆవిడ ద్వారా ఈయనకు ఆలోచనలు ఇస్తే ఈయన పనిచేసేవాడు. అందుకని మనకు ఆలోచన రాలేదనుకోండి, తదనుకున్న శక్తి కలగలేదనుకోండి, ఏం చేయలేం కదా. అందుకనే గాయత్రి మంత్రం చదువుకోవటం. ఎందుకని ఎక్కడి నుంచి ఆలోచనలు పుడుతున్నాయో ఆ వెలుగు నాలో ప్రవేశించి నన్ను ప్రచోదనం చేసి నాకు సరైనటువంటి ఆలోచన సరైన సమయంలో ఇవ్వటమే కాక తదనుగుణమైనటువంటి జ్ఞానము క్రియాశక్తి కూడా ఇమ్మని అడగటం. ఇచ్చాజ్ఞాన క్రియలు మనలోకి ప్రవేశిస్తే అవి మనల్ని నిర్వర్తిస్తాయి. మన అవి నిర్వర్తిస్తుండగా మనం నిర్వర్తిస్తున్నాం అనేటువంటి ఒక తల్ల కిందులు భావాల్లో మనం ఉంటాం. ఇస్తే నేను ఇన్వర్తిస్తే అంతే కదా, మనకు ఒక ఆలోచన వచ్చేది, దానికి అనుగుణంగా మనం ఇక్కడికి వస్తాం. ఆలోచన రాకపోతే వస్తారా? కాబట్టి దేనివల్ల ఆలోచన వచ్చింది? అది భగవద్ అనుగ్రహం, భగవత్ సంకల్పం. అందుచేత అలా భగవత్ సంకల్పంగా మనకి అన్ని నడిచిపోతున్నాయన్న భావన మనకి తెలియాలంటే మనకి ఈ వాసుదేవ విష్ణు ఉపాసనలు కావాలి. కనపడుతున్నదంతా విష్ణువే, రూపము విష్ణువు, ఆ రూపము నుండి వచ్చేటువంటి ప్రవర్తన ఉన్నదే అది వాసుదేవుడు. ఈ వాసుదేవుడి తత్వాన్ని దాటితే తప్ప నారాయణ తత్వం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈయన హృదయం చేరాట అంటే రూపములన్నీ కూడా దైవముగా దర్శనం చేయటం వల్ల పంచభూతములు, ఇంద్రియములు అంటే బాహ్యంలోకి కనబడేదంతా ఏం చూస్తున్నా విష్ణువే కనిపిస్తుంది. గాలి వచ్చినా విష్ణువే చూస్తున్నారండి, వర్షం వచ్చినా విష్ణువే, మేఘాలు వచ్చినా విష్ణువే, మేఘాలు వచ్చి కురవకుండా వెళ్లిపోయినా విష్ణువే, ఎండ వచ్చింది విష్ణువే, చలి వచ్చింది విష్ణువే, పొగలైంది విష్ణువే, రాత్రి కనబడుతున్నదంతా విష్ణు. అలా కనబడుతున్నదంతా విష్ణువుగా చూస్తుంటే పంచభూతములు ఉపశమిస్తాయి. నీ వరకు బయట ఎండగా ఉండొచ్చు, నీకు ఎండగా ఉండదు. బయట చలిగా ఉండొచ్చు, నీకు చలిగా ఉండదు. దాని మీద నువ్వు జయిద్దాం అనుకో, ఒక పంచభూతమును జయించను తపస్సు ఇట్లా రాస్తారు. అక్కడ జయించడమే లేదు, వీడు వాడుతూ ఉండటం వల్ల అవి సహకరిస్తూ ఉంటాయి. మనం ఎవరికి వీటన్నిటికి మూలమైన వాడితో మనం వాడి దగ్గరికి వెళ్తుంటే ఇవన్నీ సహకరిస్తుంటాయి. అలాగే శరీరం కూడా సహకరిస్తుంది. నీకెన్ని జబ్బులున్నా నువ్వు చేసే పనులన్నీ చేసుకొనిస్తుంది నీ శరీరం. చేస్తున్నాయి, అయ్యో నాకు ఈ జబ్బు ఉంది, ఆ జబ్బు ఉంది అనుకున్నవాడు కుంగిపోతూ ఉంటాడు. అదేమిటది, వాడి ఇల్లు నాకు ఇచ్చాడు, అందులో ఉండమన్నాడు, అందులో ఉన్నాను నేను, వాడి పనిగా చేస్తూ ఉంటాను, వాడి వాడిగా ఉంటాను అనుకున్నావు అనుకో, నీ నుంచి వాడు ఎన్ని పనులు చేద్దాం అనుకుంటే అన్ని పనులు చేసేస్తాడు. ఆ తర్వాత నేను హాయిగా పడు. ఇది వాడిది, ఈ శరీరం వాడిది, ఈ ఇంద్రియములు వాడివి, ఈ మనస్సు వాడిది, ఇలాంటి భావన అనుకునేదంతా విష్ణువారా. అందుకే మనసేంద్రియ శరీరములు విష్ణువు మనవి కాదు. ఆయన నియమిస్తే ఇంద్రుడు పనిచేస్తాడు. ఇంద్రుడు అంటే ఇంద్రియములకు అధిపతి, ఇంద్రియముల యొక్క సమాహార ప్రజ్ఞ మనసు. అయి ఉండటం చేత నువ్వు ఎవరిని నువ్వు దర్శనం చేస్తున్నావో వాడిని దర్శనం చేస్తూ ఉంటే ఇంద్రుని యొక్క సహకారం ఉంటాయి, పంచభూతముల యొక్క సహకారము, వాటికి ఆయన అధిపతి. అందుచేత ఈ విధంగా ఈ ధ్రువుడికి ఎట్లా వీలు పడ్డది పంచభూతములు ఇంద్రియములు వాటి నుంచి ఈయన వేరే నిలచను అనేటువంటి స్థితి మనకి రావద్దండి. అది ఫస్ట్ స్టెప్. ప్రాథమికంగా హృదయమునందు నీవు పంచభూతములు లేక నీవెట్లున్నావు, పంచ ఇంద్రియములు లేక నీవెట్లున్నావు. పంచభూతములు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, వీడితో ఏర్పడ్డాయి కదా. అక్కడ నువ్వు హృదయంలో ఆకాశ స్వరూపుడుగా నిలబడిపోతావు. ఆకాశ స్వరూపుడుగా నీకు లోపల, అందుకనే నీలమైనటువంటి కాంతిని హృదయమునందు చూడటానికి ఇతర తరగతిలో కూడా చెప్తా. హృదయమునందు నీలతో ఇత మధ్యస్థ విద్యుల్లే కేవ భాస్వర అవన్నీ అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. అక్కడ నీలమైనటువంటి కాంతి అంటే ఆకాశము కన్నా ఆకాశమునకు మూలమైన కాంతి. ఎందుకంటే ఆకాశము మూడు రకాల నీలల్లో ఉంటుంది, అలాంటి కాంతి ఉంటుంది. ఈ ఇంద్రియముల యొక్క ప్రభావం నీ మీద ఉండదు. ఎందుకంటే ఇంద్రియములు చూపించేటువంటి రూపాత్మకమైన జగత్తు ఉండదు. రూపాత్మకమైన జగత్తుకు నేను మనుషులు కలిశాను నా జీవితం. ఆయన పేరు యూజీ కృష్ణమూర్తి గారు, ఆయనకి ధర్మమూర్తి. ఆయన అలా చూస్తూ ఉంటే ఎవ్వరూ కనిపించేవారు కాదు రూపాలు. అంతా ఒక వెలుగ్గా కనిపిస్తుంది. సంవత్సరం బాగా అట్లా బతికాడు. కళ్ళు లేవా ఉన్నాయి, కానీ ఇలా ఏ రూపం, రూపం ఎప్పుడు కనిపించట్లేదు, నామం కూడా పోయి సంవత్సరం బాట. ఆయన నాకు చెప్పింది ఏమిటంటారన్నారు ఆయన, నన్ను ఇలా జరిగింది ఏమంటారు, ఇది ఏమైంటుందన్నారు. అంటే ఊరికే నన్ను వీడికి ఏం తెలుసు చూద్దాం లేని ఉద్దేశంతో అలా వేస్తూ ఉండేవాడు ఆయన ప్రశ్న. అలా కనిపించిందంటే రూపాత్మనుడు జగత్తు కనిపించకుండా కేవలము పంచభూతాత్మనుడు జగత్తు కనిపించకుండా వెలుగే కనిపిస్తుంది అంటే అర్థం ఏంటండి? కేవలము బుద్ధి అందు నిలబడ్డది ఆ ప్రజ్ఞ. అలా ఉన్నట్టు ఆయన కొన్నాళ్ళు పోయిన తర్వాత క్రమంగా రూపాలు కనిపించినట్టు కనిపిస్తే అది ఏమిటో తెలియదు ఆయనకి. అప్పుడు అట్టయిపోయాడు. అదేమిటి అంటే పక్కన ఉన్న ఒక ఆవిడ అది ఆవు అని, ఇదేమిటి అంటే నీ చెట్టు అని. చెట్టు ఉండేది కాదు మొదట, అక్కడ చూస్తే చెట్టు కనిపించింది కాదు. క్రమక్రమం అంటే లోపలికి వెళ్తే ఆయన ఎంత లోపలికి వెళ్ళాడో బయట చూసినా కూడా ఆయనకంతా వెలుగే కదా. నా గల నా లోన గల వెలుగు నా పరిశ్రమల వారి రూపమున కనబట్టుగాక అని అనే వాక్యం ఎంత పెద్ద వాక్యం తెలుసా? అనేస్తాం మనం, మనం ఏదైనా అనేస్తాం. భగవంతుడు నాలుగు ఇచ్చాడు, కంఠం ఇచ్చాడు, అనేస్తాం కదా. మేజర్ లైట్ ఇన్ మీ, బీజర్ లైట్ తీసుకోవచ్చు. అది నిజంగా జరిగితే ఏం కనబడదు కదా, కొంత కొంతసేపు అంతా వెలుగుగానే ఉండదు. ఇది బాల సముద్రం. ఇంకా మరి ఏమీ లేనప్పుడు నీకు ఇది కన్ను చూపించేది ఏముంది, చెవి వినిపించేది ఏముంది, నాలుగు రుచి చూడటానికి ఏముంది, ఏముండదు కదండి. అందుకని అవన్నీ వేరైపోయినాయి. ఎందుకని వేరైపోయినాయి అంటే అంత లోపలికి వెళ్ళాడు ఆయన. ఏం చెప్పాడు నారద మహర్షి? శ్వాసను పట్టుకుని లోపలికి వెళ్ళమన్నాడు. అలా చెప్తే నిజంగా వెళ్ళిపోయాడండి మళ్ళా కాకుండా కదా. మరి ఎన్నిసార్లు అయినా చెప్పుకుంటా గానీ వెళ్ళాం. చెప్పాడు ముమ్మారు ప్రాణాయామం చేయమన్నాడు. శ్వాసను ముమ్మారు గట్టిగా పీల్చి వదలరా, లోపలికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయాడు. వెళ్లిపోవటం చేస్తే ఏమైంది? ఇంక ఇంద్రియాలు బాధ పెట్టడం మానేస్తాయి. ఇంద్రియములు అంటే కేవలం జ్ఞానేంద్రియములే అనుకోకండి, కర్మేంద్రియములు కూడా కదా. ఇంద్రియములు అంటే అవి 10, మనసుతో కలిపి 11 అంటారు. దశేంద్రియములు అంటూ ఉంటారు. అందుకని కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అంటే కాస్త కాళ్ళని పుట్టి కూర్చుంటే, చేయని పుట్టి మెడ దగ్గర నొప్పి వచ్చి మనకు అనే నొప్పులే, కూర్చుని దగ్గర నుంచి నొప్పులే గుర్తు. అంటే ఏం జరిగింది? మనకి కర్మేంద్రియాలే మన ఇబ్బంది పెడుతున్నాయి, జ్ఞానేంద్రియాలు సరే చెప్పనే అక్కడ. ఈ రెండు దాటి బయట వేడిగా ఉంది, చల్లగా ఉంది, కరెంట్ ఆగిపోయింది, ఫ్యాన్ మన కిందగా లేదు, ఇట్లా అనుకుంటూ ఉంటాం కదా. మనకేమవుతుంది? నాబట్టి వాడికి ఎప్పుడు ఫ్యాన్ కొంచెం ప్రాబ్లం చూస్తుంది. ఎక్కడైనా ఎగురు పూజలైనా సరే మా ఊళ్ళో మా ఈ ప్రార్థనా మందిరంలో కూడా నాకు ఫ్యాన్ ప్రాబ్లం గా ఉంటుంది. అలా ఏర్పాటు చేశాడు వాసుదేవుడు. ఎందుకంటే నీకు ఆ బుద్ధి పోయేంత వరకు ఫ్యాన్ బుద్ధి నీకు ఇట్లాగే జరుగుతుంటుంది అన్నట్లుగా ఉంటుంది. అందుకని అంగీకరించడం నేర్చుకుంటూ ఉండాలి. ఇంకో మార్గం లేదు, అంగీకరించడం నేర్చుకుంటూ ఉండాలి. అందుచేత రెండూ పోయేసరికి ఆయనకి ఏం జరిగిందంటే మహత్తు అనేటువంటి మహత్ మహత్తులోంచే ఈ రజోగుణం ఆధారంగా రాజకీయ అహంకారం ద్వారా ఇంద్రియములు కదా చెప్పాం. ఇప్పుడు అవి బాగా మననం చేసుకుంటేనే ఉంటాయి లోపల, అయితే ఉండవు. మహత్తు నుండే సాత్విక ఆహారం నుంచి తన్మాత్రలు పుట్టుకొచ్చినాయి, రాజసిక ఆహారం నుంచి కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు పుట్టినాయి, తామసిక అహంకారం నుంచి పంచభూతములు పుట్టినాయి చెప్పుకున్నాం. అట్లా 20 పుట్టుకొచ్చినాయి. ఇది మహత్తు నుంచి నువ్వు హృదయం చేస్తే మహత్తుకి అంటే ఏమిటి? పంచభూతములు పుట్టక ముందు కర్మేంద్రియములు పుట్టక ముందు తన్మాత్ర యొక్క ప్రభావం నీ మీద రాకముందు నువ్వు ఎట్లా ఉంటావయ్యా? ఎట్లా ఉంటావు? నీలమైనటువంటి జ్యోతి స్వరూపంగా, నీలమైనటువంటి జ్యోతి స్వరూపంగా ఉంటావు. అది ఇక జరిగింది. ఇంద్రియార్థములు వేరైనది, మహత్తు అహంకారము మొదలగు తత్వము తత్వములకు నివాసమైనది. ప్రధానమనబడు మూల ప్రకృతి, దానికి ఆధారభూతుడు పురుషుడుగానున్న జీవుడు, దానికి ఆధారభూతుడు పురుషుడికి అతీతులైనటువంటి శాశ్వత పరబ్రహ్మము. తర్వాత ఉంటే చదివాను, తర్వాత తర్వాత చెప్పుకుందాలే ముందు అని వదిలేశాం. వదిలేసినా వదలను, మళ్ళీ వెనకొస్తుంది. ఎందుచేతంటే అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతే ఎలా అని చేత, నువ్వు ఎప్పుడైతే లోపలికి ఇలా వెళ్ళావో అక్కడ నీకేం జరుగుతుందంటే మహత్తులోకి వెళ్తావు. మహత్తు దేని చేత చేయబడ్డది? మూల ప్రకృతి, కాలము, శక్తి అనేటువంటి మూడు చేత చేయబడి. మూల ప్రకృతి, ప్రకృతి, కాలము, సంకల్పము అని చెప్పుకున్నాం. ప్రకృతి, కాలము, సంకల్పం రాగానే కాలము ప్రకృతి వస్తాయి. టైం అండ్ స్పేస్ అంటుంటారు. పరతత్వం నుంచి ముందు సంకల్పము పుట్టి, సంకల్పం రాగానే కాలము ప్రకృతి పుడతాయి, మూడు పుడతాయి. ఆ మూడు కలిపితే కాఫీ, డికాషను, పంచదార కలిపితే మనకు కాఫీ అన్నట్టుగా చోటు ఏర్పడుతుంది. అంటే సృష్టికి వీలు పడేటువంటి చోటు ఏర్పడుతుంది. వీడు కొత్తగా రాసుకోలే, ఇప్పటికే 50 సార్లు చెప్తాను. అయినా రాసుకుంటే రాసుకోండి, ఎందుకంటే మర్చిపోయి ఉంటాం కాబట్టి. ఈ మరిపి మనకి సమస్య అండి, లేకపోతే ఏం లేదు. ఈ మరిపి ఎప్పుడు ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా ఉంటుంది. ఎందుకు ఉంటుందో తెలుసా? ఎక్కువగా మనసులోనే ఉంటాం. బుద్ధిలోకి వెళ్తే మరపు ఉండదండి. ఎక్కువగా బుద్ధిలో ఉంటూ మనసులోకి దిగొచ్చి పనిచేయటం అనేటువంటిది ఉత్తమ సాధకుడు చేస్తే పని గుర్తుపెట్టదు. అది రాసుకోండి. ఎప్పుడు బుద్ధిలో ఉంటూ బాహ్యమైన పనులు చేసుకోవడానికి మనసులోకి, ఇంద్రియాలకి, శరీరంలోకి తెలిసి దిగి రావాలి. నేను ఇప్పుడు మనసులోకి దిగుతున్నాను అని ఉండాలి. మనసులోకి, ఇంద్రియాలలోకి, శరీరంలోకి ఎప్పుడు దిగాలి? బయటకు వచ్చేప్పుడు దిగాలి కదా. పూర్వకాలం బయటకు వచ్చే ముందు ఉత్తరేయం వేసుకుని, జోళ్లు వేసుకుని, కథ పట్టుకుని బయటకు వచ్చి రిక్షా ఎక్కేసేవాళ్ళు. మా తాతయ్య వాళ్ళందరూ అలా చేశారు. బయటకు వెళ్ళక ముందే ఇంటికి వస్తే ఏం చేస్తారు? కర్ర ఒక కుక్క తయారం చేస్తారు, కండువ ఒక కుక్క తయారం చేస్తారు, చెప్పుడు బయటే వదిలేస్తారు. అయిపోయింది. బయటకు వెళ్తే పని చేసేవి లోపల ఉన్నప్పుడు ఎందుకు? మనస్సు బాహ్యమైన మనస్సు, ఇంద్రియములు, శరీరము బయట పనికి తప్ప లోపల పనికి కాదు. అవి బయట వదిలేసి లోపలికి వస్తే నువ్వు ఉండేటువంటిది మహత్తు. అక్కడ నీకు అది మూల ప్రకృతికి నుంచి ఈ మూల ప్రకృతికి మూలము పరబ్రహ్మము. ఆ మూల ప్రకృతి నుంచి ఏర్పడినటువంటి అంటే సంకల్పము, ప్రకృతి, కాలము నుంచి ఏర్పడిన మహత్తుందే, దాంట్లోంచి నువ్వు పుట్టుకొచ్చావు, నువ్వు పుట్టుకొచ్చావు. అందుకని నీవు జీవుడుగా భగవంతుని యొక్క అంశే కాబట్టి నీకు అది తెలిస్తే నీకు అవి కూడా సహకరిస్తాయి. పంచభూతములు సహకరించడం అంటే తామస అహంకారము సహకరించడం, ఇంద్రియములు సహకరించడం అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు రాజసిక అహంకారము నీకు సహకరిస్తాయి. పంచభూతములు నీకు సహకరిస్తున్నాయంటే తామసిక అహంకారం నీకు, తన్మాత్రలు కూడా నీకు సహకరిస్తున్నాయంటే సాత్విక అహంకారం నీకు సహకరిస్తున్నట్లు. ఇట్లా మూడు అహంకారాలతో కూడి మనం మంచి దట్టంగా అహంకారంగా ఉంటాం. అయాం అయాం అంటూ ఉంటాం కదా, నేను 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 నేను. ఈ నేను అహంకారములో ఇమిడిపోయినా వశమైపోయినట్టు ప్రజ్ఞ. నిజానికి నువ్వు అహంకారం కన్నా ముందు పుట్టావు, అహంకారం కన్నా ముందు నుంచి ఉన్నావు. ఇంకొకటి చెప్తాను, మనం ఓం భువహ, ఓం భూహ, ఓం భువహ, ఓం సువహ, ఓం మహహ, తర్వాత ఓం జనహ కదా, తర్వాత ఓం జనహ. జనులు అంటే జీవులు పుట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళెవరు ఈశ్వరాంశలే మహత్తులో దిగుతారు. మహత్తులో దిగితే 20 వచ్చేస్తాయి వాళ్ళకి. ఏమిటి? 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 భూతములు. 5 పంచభూతములు అనుకుంటు కదా, 5 భూతములు 15. వీటిలోంచి పనిచేసేటంటే అనుభూతి చూచుట, వినుట, రుచి చూచుట, వాసన చూచుట, స్పర్శ తెలియట. ఈ 20 నువ్వు మహత్తులో ఉన్నప్పుడు ఉంటాయి. ఇప్పుడు నువ్వు మహత్తులకు ప్రవేశించావనుకో, మహత్తు అధిష్ఠించి ఉన్నావనుకో, అందుకనే అమ్మవారి స్తోత్రంలో కూడా కొన్ని నామాలు అలా మహా 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 మహాన్ వస్తాయి. ఆ మహానామాలన్నీ కూడా హృదయమున అధిష్ఠించినటువంటి అమ్మవారు. ఆ విధంగా ఆయనకి వానికి ఆధారభూతులైన పురుషుల అతీతులైన శాశ్వత పరబ్రహ్మము వానికి నిలయమై అతని హృదయము నిలచెను. ఇప్పుడు హృదయం ఎలా ఉందంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి ఆయనకి నుంచి విడిగా వచ్చేసాడు. ఉంది అందులో ఉంచి ఆయన అది ఆయనే బంధించలేదు. అందుకే కవ్వం ఎగ్జాంపుల్ చెప్పా, కవ్వంకి పైన తాడేస్తారు, అది రుద్ర గ్రంథి, మధ్యలో తాడేస్తారు, అది విష్ణు గ్రంథి, కిందకు తాడేస్తారు, అది బ్రహ్మ గ్రంథి. ఆ మధ్యలో పట్టుకుని ఇట్టే 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 తిరుగుతూ ఉంటారు కదా, కుండలో ఉండేటువంటి మధ్య తిరిగితే వెన్న పడుతుంది. అట్లా మనం ఈ హృదయ గ్రంథి కదా పట్టుకుని వాళ్ళు చిరుగుతున్నారు. ఈ రోజులో ఈ తరం వాళ్ళకి కవ్వం చిలుకులు కూడా చూసి ఉండరు కదా. అలా ఎలా ఏర్పడింది? దానిలో ఎంత ప్రజ్ఞానం ఇవంతా తెలిసి చేశారో అనుకు. ఇప్పుడు మనం బట్టలు కావాలంటే ఏం చేస్తాం? గ్రైండర్ వచ్చి బ్రంటది బట్టలు. అప్పుడు బట్టలు ఎట్లా వచ్చేది? పాలలోంచి ఈ 3 గ్రంథులు కవ్వం. కవ్వం అంటే నీ వెన్నెముకలో ఉన్న ప్రజ్ఞ. ఈ తాడేమిటి? ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. అలా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో నువ్వు బాగా అనుసంధానం చేయడం వల్ల, క్రమంగా హృదయంలోకి నువ్వు చేరడం వల్ల, ఆ హృదయంలో స్థిరంగా నివాసం ఏర్పడితే అప్పుడు నీకేం జరుగుతుందంటే నీ శరీరంలో ఉండేటువంటి పంచధాతువులోంచి ఇంకొక తత్వం పుట్టుకొస్తుంది. సప్తధాతువులు పంచధాతువులు సప్తధాతువులోంచి ఓజస్సు అనేటువంటి దాంట్లోంచి తేజొస్తుంది, పుట్టుకొస్తుంది. ఎట్లా పుట్టుకొస్తుంటే పాలలోంచి వెన్న పుట్టుకొచ్చినట్టుగా పుట్టుకొస్తుంది. పాలలో వెన్న అనేది మనకు తెలుసు, కనబడుతుందా? కనబడతలేదు కదా. కానీ పాలు తిరిగితే వెన్న బయటపడ్డదిగా. అట్లాగే మనం బాగా చిలుక్కున్నాం అనుకోండి, శ్వాసతో చిలుక్కుంటే అది పుట్టుకొస్తుంది. కానీ 8వ ధాతువు, 9వ ధాతువు, 10వ ధాతువుగా తయారు చేసుకోవచ్చు. ఇదే చెప్తూ ఉంటాం, శుక్లం నుంచి మనకి 7 ధాతువుల్లో శుక్లధాతు ఎక్కువ ప్రజ్ఞ కలిగినటువంటి, కాంతి కలిగినటువంటిది. అన్నిటికన్నా తక్కువ కాంతి కలిగినటువంటిది ఎముక. ఎముక ఒకటి, దానికన్నా కొంచెం మృదువుగా ఉండేటువంటిది మాంస కండరాలు, మాంస ఉదరటగా. దానికన్నా కొంత బెటర్ ఆ మాంసం కన్నా రక్తం. అంతకన్నా ఇంకా కొంచెం పలుసగా ఉండేది రసం అంటారు. అంతకన్నా కొంచెం పలుసగా ఉండేది దాన్ని ఆ మన వెన్నెముకలో లంబార్ పంచడం తీసుకుంటారే అది. దానికన్నా ఇంకా పలుసగా ఉండేటువంటిది శుక్లం. ఇట్లా మనకి 7 ధాతువులు ఉన్నాయి. ఈ 7 ధాతువులు చిలకబడితే ఈ శ్వాస, ఈ ప్రాణాయామం అనేటువంటి యోగ ప్రక్రియలో అలా చిలకబడితే ఏమవుతుందంటే ఈ శుక్లం నుంచి ముందు మనకి ఓజని అని పుడుతుంది, ఓజస్సు. ఆ ఓజస్సు నుంచి తేజస్సు పుడుతుంది, తేజస్సు నుంచి భ్రాజస్సు పుడుతుంది. అట్లా ఇంకా 3 పుడతాయండి, 10. మనం చదువుతూ ఉంటాం కూడా, ఓజోసి తేజోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి అని కదా. ఎప్పుడైతే నువ్వు భ్రాజస్సు వస్తుందో అప్పుడు నువ్వు దేవధామంలోకి ప్రవేశిస్తావు. ధామము అంటే రెసిడెన్స్, నివేశ ప్రదేశం. ఇట్లా అయిన హృదయంలో ఆ విధంగా నిలిచిపోతే అక్కడ ఏం జరుగుతుందంటే ఈ సత్వధాతువులతో కూడినటువంటి శరీరంలో నుంచి ఓజస్సు తేజస్సుతో భ్రాజస్సుతో కూడిన మరొక రూపం లోపల. దాన్నే యోగంలో ఏం చెప్తారంటే అంగుష్ట మాత్ర పురుషుడు అని చెప్తారు. అంటే నీ యొక్క మొత్తం అక్కడ ఒక మినీ ఫామ్ గా అక్కడ ఉంటుంది, మైక్రో ఫామ్ గా అక్కడ ఉంటావు. అది నీ ఎంత కనిపిస్తావు అంటే నీకు నువ్వు బటన వేలు మాత్రంతో నీ బటన వేలంతా నువ్వు లోపల ధగ 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 కాంతులతో కనిపి. అలా జరగాలి కదా, మనం చాలా చేసేస్తున్నాం, ఫీలింగ్ లో తిరిగేస్తుంటాం కదా. ఈ ఫీలింగ్ లో తిరిగితే ఏం లాభం అవ్వాలి కదా. అన్నం తిన్నామన్న ఫీలింగ్ తేవడాగిపోతున్నాడండి. ఏమొత్తారు బ్రేక్ఫాస్ట్ చేసామని ఫీలింగ్ లో ఉంటే సరిపోయిందా? బ్రేక్ఫాస్ట్ చేస్తేనే కదా. అట్లాగే మనకి యోగం అనండి, భక్తి అనండి. భక్తిలో కూడా నిన్ను అక్కడికే చేరుస్తారు, హృదయం చేరుస్తారు. యోగమైనా హృదయానికే చేరుస్తారు, తపస్సు అయినా హృదయానికే చేరుస్తారు. అలా చేరుస్తే ఏమవుతుంది, అక్కడ వాడు ఏర్పడి వాడి కాంతి పెరుగుతూ ఉంటే వాడు ఊర్ధముఖం అయిపోతూ ఉంటారు. అలా గొట్టల నుంచి పైకి వచ్చారు. అందుచేత హృదయమున నిలచను, అందు మిగిలిన తత్వములు ధ్యానమున కరిగిపోయాను. ఇది ఈ తామసిక అహంకారము, రాజసిక అహంకారము, సాత్విక అహంకారము, వాటి నుంచి ఏర్పడినటువంటి ఒక 20 తత్వముల సంచి అన్ని కరిగిపోయి వాడట్లా చక్కగా ముత్యం వల్లే కరిగిన వాళ్ళే ఉన్నాడండి. కడిగిన మొత్తం అలా ఏర్పడిపోయింది. హరికన్నా అన్య మెరుగని చిత్తం ఏర్పడి హరి అందు సమర్పింపబడిన ఆ చిత్తం అందరి మూడు లోకములను కంపించిపోయింది. హరికన్నా అన్య మెరుగని చిత్తం ఏర్పడింది అంటే ఏమైందండి? ఇప్పుడు ఇక్కడ హరి అనే పదం వాడాడు. ఈ పదాలు చాలా ముఖ్యమని ముందే చెప్పా. విష్ణు అంటే ఏమిటి, వాసుదేవుడు అంటే ఏమిటి, హరి అంటే, హరి అంటే దిగు వచ్చినటువంటి వాడు, హరా అంటే దిగిరాడు. దిగొస్తే హరే. శివుడు కూడా దిగొచ్చిన సందర్భాలు ఉన్నాయి. శివుడు కూడా 64 అవతారాలు ఉన్నాయి మనం చెప్పుకోగానే. 64 సార్లు ఆయన అవతరించి కానీ అది ఊరికే ఒక సన్నివేశానికి అవతరించి పనిగానిచ్చేసి మళ్ళీ వెళ్లిపోతాడు. ఇన్నిగా మన విష్ణు అవతారంలాగా భూమి మీద పారాడేది అంటే ఉన్నటువంటిది లేవు. రాముడు కృష్ణుడుగా వచ్చినప్పుడే పరశురాముడుగాను కొంత ఎక్కువ కాలం దిగి వచ్చి అట్లా ఉన్నాడు కదా. వామన అవతారం ఒక ఘట్టం, అంతకుముందు మరీ అయితే చిన్న చిన్న ఈవెంట్లు కదా. మత్స్యం, కూర్మం, వరాహం, నారసింహం ఇట్లా దిగి వచ్చి పనిచేసి వెళ్లిపోయారు. వాముడు కాస్త అట్టాటట నడిచి అందరినీ మురిపించి బలిచక్రవర్తి పరిష్కారం ఇచ్చేసి వెళ్లిపోయాడు. పరశురాముడు ఏం చేశాడు, కొంతకాలం ఉన్నాడు, 3 భూమి చుట్టూ తిరిగాడు కదా, అరౌండ్ ది గ్లోబ్ 3 తిరిగి, 21 సార్లు భూమి చుట్టూ తిరిగి ఎక్కడ క్షత్రియులు అహంకారం కాబట్టి వాళ్ళందరినీ తీసేస్తారు. అట్లా ఏమన్నా వాడు వస్తే మనకు బాగుపడిపోతుంది ప్రస్తుతం ప్రపంచం. శక్తులు అంటే ఏమి, పాలకులే కదా. 3 శుభ్రంగా 21 తిరిగేటండి, ఎవరు మిగులుతారండి? కొంతమంది వినయవంతులు దాక్కున్నారు, అందులో దశరథుడు ఒకడు అందుకని మిగిలిపోయాడు. దశరథుడు ఏం చేశాడో తెలుసా, పరశురాముడు వస్తున్నాడంటే ఆడవేషం వేసుకుని దాక్కున్నాడు. ఎందుకంటే ఆయన ఏమో ఆ ఉగ్రస్వరూపంలో ఈయన మంచివాడో కాదో చూసుకుంటాడో లేదో అని భయం వేసేసాడు. అది అలా చేసేసి ఆ తర్వాత మొత్తం అంతా కూడా దానం ఇచ్చేసాడు పరశురాం. భూమి అంతా ఆయన అయిపోయింది. అయిపోతే కష్టపడిన ఎవరు పిచ్చి దానం ఇచ్చేసాడు. ఆ కథ మనకి ఎందుకు, మన కథ ఇది వచ్చేసరికి అహంకారములన్నీ ఆ విధంగా పోవటం వల్ల, ఈయన కడిగిన మొత్తం వల్ల ఉండటం వల్ల హృదయమునందు ఇంకేముంటాయి, బయటవేం కనబడవు, చూడడం చూడకపోవటం మానేయటం వల్ల కనబడటం మానేసాయి. ఇప్పుడు కూడా మనకి బజార్లో వెళ్తుంటే అందరికీ అన్ని కనపడవు. కదా. తన ధ్యేయమైనటువంటి వస్తువు ఒకటి ఉంటే దాని గూర్చిన మనసు ఉన్నటువంటి వాడు బజార్లో ఉండేవన్నీ చూడు చూస్తాడు చూడండి. కనబడిన కొండకసో అంటూ ఉంటాయి కదా, అలా కనబడ్డా కూడా అది విష్ణు అనుకుంటాడు. అంతేత ఇబ్బంది అండి, ఏం చేత ఏం చూస్తున్నా విష్ణు అనుకోవటం చేత, ఇంద్రియములన్నీ కూడా ఉపశమించడం చేత, భూతములన్నీ ఉపశమించడం చేత, హరికన్నా అన్య మెరుగని చిత్తం ఏర్పడి వారి ఎందు వారి ఎందు సమర్పింపబడిన ఆ చిత్తం అందరి మూడు లోకములను కంపించిపోయాను. హరికన్నా ఎవరు అంటే మన వరకు చెప్పుకోవాలి. ఆయన వల్ల భూగోళం ఏర్పడటం కదా అవసరం అండి, ఆయన వల్ల భూమి గోళంగా ఏర్పడింది అది కదా కదా ధ్రువుడు కదా. ఏమైందంటే ఆయన బలపరుపుగా సగమే ఏర్పడినటువంటి భూభాగం మీద తపస్సు చేస్తుండటం వల్ల ఆయన బొటన వేల నుంచి వచ్చినటువంటి విష్ణు ప్రజ్ఞ కారణంగా, అది ధ్రువుడు ప్రజ్ఞ కాదు. ఈయన హరి ఎందు నిలబట్టడం చేత, హరి ఆయన ఎందు నిలబట్టడం చేత, హరి ప్రజ్ఞ వలన భూమి గోళంగా ఏర్పడుతుంది. ధ్రువుడు వల్ల ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. ధ్రువుడు వల్ల మేకు ఉందండి గోడ కొట్టామండి, మేకు దిగిందా గోడకి సుత్తితో కొడితే దిగింది మేకు, దాని అలా గుచ్చని దిగుతున్నా మేకు గోడలో గుచ్చితే ఎట్లా దిగదు సుత్తితో కొట్టకుండా. ఈ విధంగా ధ్రువుడు హరిలో లీనమైపోకపోతే ధ్రువుని తపస్సు వల్ల భూగోళం అట్లా వంగదు. ఎవరి వల్ల ఏర్పడింది భూమి? విష్ణు వల్లే, హరి వల్లే ఏర్పడి. హరి అంటే అర్థం ఆయన దిగు వచ్చాడు, ఈయనలోంచి ఈయనలోకి దిగు వచ్చి ఈయన బొట్టన వేల ద్వారా మొత్తం అంతా ప్రజ్ఞని చక్కబెట్టాడు. అది ధ్రువుడి కథ. మన కథ చూసుకో, మన కథ ఈ హృదయమునందు ఆ విధంగా మనం అక్కడికి చేరితే అక్కడి నుంచి ఊర్ధ్వముగా ఒక్కనాడే ఉంటుందండి, అక్కడి నుంచి అధస్సుగా వంద నాడులు ఉంటాయి. అంటే ఎప్పుడైనా ఈ మందనాడులో కిందకి జారిపోవచ్చు, ఒక్కనాడి పైకి వెళ్లేనాడు. ఆనాడిలో నువ్వు ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయటానికే సద్గురు యొక్క అనుగ్రహం కోరుకోవాలి. హనుమంతుడు దాని ఎందు దిట్టని చెప్తారు, అందుకనే మధ్వాచార్యుల వారు హనుమంతుడే గురువుగా పెట్టినారు. దాన్ని ముఖ్య ప్రాణము అంటారు. ఊర్ధ్వగతిగా పట్టుకుపోయి నేను ఆజ్ఞాచక్రాన్ని చేరుస్తూ ఉంటుంది. ఈయన అందులో నిలబడి ఉండటం వల్ల ఆయనలో వచ్చి హరిలో ఆయన నిలబడితే, హరి అంటే నీ లోపల దిగు ఉన్నాడు కదా ఈశ్వరుడుగా, ఆ దిగు వచ్చిన వాడితో ఈయన ఏకీభావం చెందడం వల్ల ఆ ప్రజ్ఞ ఈయనలోంచి దిగి వచ్చి బటన్ వేల ద్వారా ఈ భూమి వంగటం ఇవన్నీ అయిపోతాయి. భూతలము సగము వంగెను, గుండ్రమైన గుండ్రని ఆకారం ఏర్పడెను, చిక్కని మదదల ధారలతో వారింప నిద్రలైన దిగ్గజములు భరింపలేక ఒక మారు కుడివైపునకు మరి ఒక మారు రెండవ వైపునకు అడుగడుగున పొత్త చిల్లుతున్నవి. భూగోళము సముద్రమునందు నావలే కుడియడములకు ఉరూతలుగెను, భూగోళమునకు మొట్టమొదటగా ఉత్తర దక్షిణాయన గతులు ఏర్పడినది. ఈ ధ్రువోపాఖ్యానము మన భూగోళమునకు ధ్రువములు ఏర్పడు కదా. ధ్రువములు ఏర్పరచుకోవటానికి భగవంతుడే ఈ సృష్టి కథ మీరు చదువుకుంటే మీకు ఈ పాటకు ఒకటి అర్థమైపోయింది. ఎందుకనంటే ఆయనే సంకల్పంగా వచ్చాడు, ఆ సంకల్పంలో నుంచి అక్కడి నుంచి 27 తత్వాలుగా దిగొచ్చాడు. 27 తత్వాలనే ఒక గుడ్డుగా ఏర్పరచుకున్నాడు. మళ్ళీ ఆయన ఉరుక్రముడుగా దిగివచ్చి, ఉరుక్రముడుగా దిగివచ్చి 27 తత్వాలనే ఒక గుడ్డుగా ఏర్పరుచుకున్నాడు. ఆ గుడ్డు తన ఆ గుడ్డు ఎందు మళ్లీ తానే పెరుగుతూ వచ్చాడు. ఆ గుడ్డు నుంచి క్రమంగా విరాట్ పురుషుడు పుట్టాడు. ఆ విరాట్ పురుషుల్లో తానే 15 అంతరిక్ష ప్రజ్ఞలుగా విశ్వదేవతలుగా పుట్టుకొస్తాడు. ఆయనలోంచి గుడ్డులోంచి బ్రహ్మదేవుడు పుట్టుకొచ్చాడు. ఆ బ్రహ్మదేవుడిలో ఉంటే మళ్లీ తన కార్యక్రమంతో తనే నిర్వర్తించుకున్నాడు. అన్నీ ఆయనే చేసుకున్నాడండి, ఊరికి అక్కడికక్కడ తనకు కావాల్సిన వాళ్ళందరినీ అట్లా ఏర్పాటు చేసుకుని చేసుకుంటూ వస్తున్నాడు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఆయనలో చేసిన వాళ్లే కదా. ఆయనలోంచి వచ్చిన వాళ్ళ ద్వారా ఆయన పని చేసుకున్నాడు. అలా వచ్చిన వాళ్ళగా వచ్చిన అలా వచ్చిన వాళ్లలో స్వయం మనవులు ఒకళ్ళు చెప్పాక చాలాసార్లు కుమారులు వచ్చారు, రుద్రులు వచ్చారు, ప్రజాపతులు వచ్చారు, మనవులు వచ్చారు, వాగ్మయం వచ్చింది, సరస్వతి వచ్చింది, ఇట్లా ఏడు వచ్చినాయి, పంచమహాపాతకాలు వచ్చినాయి. ఏడిట్లు మనవులు వచ్చారు, మనవులు వస్తానంలో స్వయంభూ మనవు వచ్చాడు. ఆ స్వయంభూ మను కదా ఆయనలోంచి ఉత్తాన పాదులుగా వచ్చాడు, ఉత్తాన పాదుల్లోంచి ధ్రువుడుగా వచ్చాడు. అట్లా ఆయన వస్తూ ఉంటాడు మధ్య మధ్యలో, ఆయన గానే వస్తాడు, తనకి సహకరించేటువంటి జీవులు తెచ్చుకుంటాడు, వాళ్ళ ద్వారా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాడు కదా. చుట్టూ చేరే వాళ్ళు కొంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పనిచేయని వాళ్ళు ఉంటారండి. పనిచేయని వాళ్ళని ఏమనకుండా పనిచేసే వాళ్ళ చేత పని చేయించుకుంటూ పోతూ ఉంటాడు బుద్ధిమంతుడు, అంతే కదా. పనిచేయని వాడు వెంటనే ఎందుకు పని చేయటండి, వాడు చెయ్యడు ఎందుకు వాడు వెంటబడ్డమని, చేయని వాడిని ఎందుకు చేయలేదురా అని అడిగి, ఇట్లా ఎందుకు చేశారా అని అడిగే బదులు చేసేవాడితో చేసుకుంటూ పోతూ ఉంటాయి కదా, అది విష్ణు చూపినదా నైపుణ్యం. ఎవడి ద్వారా జరుగుతుంటే వాడి ద్వారా చేయించేశాడు, ఎవడు తనకు అనుకూలైతే వాడి ద్వారా చేయించేశాడు. ఈయన చూడండి, కుర్రాడు, ఐదేళ్ల బాలుడు, సాధ్యమా? అదొకటి ఆలోచించండి, సాధ్యమా? ఏమై ఉండాలి ధ్రువుడు? అంతకు ముందు కల్పంలోనే బాగా విపరీతంగా పండిపోయిన జీవుడు సృష్టి కోసం యజ్ఞార్థం మళ్లీ వచ్చాడని తెలుసుకోవాలి. ధ్రువు గోళాలు ఏర్పడాలంటే ప్రతి గోళం ఇతగా ఏర్పడుతుంది, ప్రతి గోళానికి ధ్రువాలు ఉంటాయి, ఉండబట్టే అదట దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, లోపల తిరుగుతూ ఉంటుంది, తిరుగు చుట్టూ తిరుగుతూ ఉంటుంది గోళ, తిరుసు తిరగదు. అలా ప్రతి గోళానికి ఏర్పడే ప్రజ్ఞగా ధ్రువుడు ఉన్నాడు. అట్లా ప్రతి గోళానికి గుర్తుపెట్టుకోవాలి, కేవలం భూమికనే కాదు, మన భూమి కదా మనం చెప్పుకుంటాం, అన్ని గోళాలైనాయిగా. గోళం అవటానికి ప్రతిదానికి చాలా పెద్ద కథ, మన గోళం కథలో అంటే మన గోళం అన్నమాట. మన గోళానికి ఈ విధంగా ఏర్పడడానికి ఏం జరిగిందంటే, అలా ధ్రువుడు లోపల హృదయమందు పంచ అహంకారము, మహత్ అనేటువంటి అహంకారము, మూడు రకాల అహంకారం ఏంటి, సాత్విక అహంకారము, రాజసిక అహంకారము, తామసిక అహంకారము, తదనుగుణమైనటువంటి తత్వములు అన్నింటి నుంచి విడిపడి అలా తదేక దృష్టిగా నిశ్చలంగా లోపల ఒక నివాత స్థితిలో ఉన్నటువంటి దీపం ఉంటారు చూసారా, అలా ఉండటం చేత ఆయనలో ఉన్నటువంటి ఈశ్వరుడు, ఆయన పైన చుట్టూ వ్యాప్తి చెందిన ఈశ్వరుడు ఆయనలోనికి ఎలా సహస్రం నుంచి దిగువచ్చి ఈ హృదయం చేరి అక్కడి నుంచి ప్రజ్ఞ మూలాధారం నుంచి ఆ కుడి కాలు బటన వేల మీద నిలబడ్డాడనే కదా చెప్పుకున్నాం తపస్సు. కుడి కాలు బటన వేల మీద నిలబడి తపస్సు చేశాడని, అందుకనే మనకు కూడా ఆసనం వేయించినప్పుడు మొట్టమొదటి ఆసనం వేయిస్తారు తాడాసనం అని, దాటికెట్టే రెండు బొట్టన వేళ్ల మీద నిలబడి రెండు చేతులు పైన కలిపి ఉంచమని, అలా నిలబడలేరు బీపీ ఉండేవాళ్ళు. మీకు బీపీ బాగా ఉందో లేదో చూసుకోండి, మీరే చూసుకోండి. రెండు కాళ్ళు రెండు బొట్టన వేళ్ళు ఒక చోట చేస్తారు నిలబడి చేస్తే, ఆ రెండు బొట్టన వేళ్ల మీద నిలబడటానికి ప్రయత్నం చేయండి, అసలు నిలబడలేరు. రెండు బొట్టల మీద నిలబడి రెండు చేతులు పైకెత్తి దండం పెట్టాలి అలాగా. అలా నువ్వు ఉండగలిగితే అది నీకు అలవాటైతే ఉన్న బీపీ పోతుంది, అది అలవాటు కాకపోవడానికి బీపీఆర్ కారణం. అందుచేత చిన్నతనంలో యోగాసనం వేయించేప్పుడు ఇది వేసుకునేటువంటి వాళ్ళకి రక్తపోటు రాదు అని చెప్తాం. ఇది వేసుకునే వాళ్ళందరికీ ఏం జరుగుతుంది, రక్తపోటు వస్తుంది, వచ్చిన తర్వాత ఈ ఆసనం వేయలేము, ఇలా ఉంటుంది. అందుచేత ఈయన ఇలా బొట్టన వేల, ఆయన రెండు బొట్టన వేలు కాదు ఒక బొట్టన వేల మీద నిలబడ్డాడు, మరి రెండో కాలు ఎక్కడ పెట్టాడండి, రెండో కాలు మోకాల దగ్గర చేరుస్తాడు, అది ఆసనం. ఆసనం ఉంది ఒక బొట్ట వేలు ఒక కాలు మీద నుంచి రెండో కాలు మోకాల దగ్గర చేర్చి, ఈ నిలబెట్టిన నిలబెట్టిన కాలు దగ్గర చేర్చి రెండు చేతులు పైకెత్తి నిలబడటం అనేటువంటిది తపస్సులు చేసుకోవడానికి ఉండేటువంటి ముద్రలో అదొకటి. మనకే ముద్రలు, కుర్చీ ముద్ర తప్ప ఇంకే ముద్రలు, ఒక ముద్ర పడటానికి అవకాశం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన ఏ అభ్యాసం లేదు కదా, చిన్నప్పుడు చేసినా దారిలో ఎక్కడో వదిలేసాం, వదిలేయడం చేస్తే ఇలా తయారైపోయాం. అందుచేత ఈయన ఇలా నిలబడటం వల్ల అలా దిగొచ్చి ఈయన తపస్సులో ఉండేటువంటి ఏకాగ్రత కారణంగా, ఎందుకంటే ఈయన ఇళ్ళ కదిగిపోతున్నాడు అనుకోండి ఆయన దగ్గరాడు మనం ఇలా వాళ్ళకి చెప్పు పట్టుకుని చిట్టి చిట్టి బీపీ లేకపోతే భూమి విటమిన్ తక్కువ పడుకున్నాడు అనుకోండి, చిట్టి చిట్టి విడిపోతున్నాడు, పాలు పోసాడు ఎడిపోస్తాడు, సరిగ్గా పట్టుకోవడం అంటాడు. అయితే కప్పులో కాఫీ పోస్తుంటే వింటేవాడు మన అలా ఉండదు, ఆ బల మీద పెట్టండి పోస్తానండి, అంతే కదా, అంతే కదా. స్టేబుల్ గా ఉండాలి కదండి, స్టేబుల్ గా హృదయంలో గ్రంథులు విడబడితేనే స్టేబుల్, అయితే నో స్టెబిలిటీ. దానికి అలా జరిగింది, అలా జరగడం వల్ల ఆయన అలాగా ఉండిపోయాడు. యథా నివాత స్థిత దీపం అని చెప్పని చెప్తాడు భగవద్గీతలో. నివాతం అంటే వాతం లేనిది, వాతం అంటే గాలి, గాలి లేని దీపం ఎట్లా నిశ్చలంగా ఉంటుందో అలాగా చాలా కాలం ఉండిపోయాడండి. ఉండిపోతే ఈయనకున్నటువంటి ఆ నిశ్చల స్థితికి సంతోషించి దిగి ఈయన బట్టలోంచి ఆ భూమికి తన ప్రజ్ఞను పంపిస్తే ఆ భూమి అట్లా చక్కగా అణుకుగా ఉండిపోయింది. అంతవరకు ఎట్లా ఉండేది భూమి అని చెప్పాను, సగం కోసిన నారింజ పండులాగా ఉండేది. అంటే ఇప్పుడు మనం ఏది భూమధ్య రేఖ అనుకుంటామో అంతవరకే ఉంది, ఆ తర్వాత ఇలా వంగింది. ఎందుకంటే వంగితేనే కదా, వంగకపోతే మనం కూడా సగమే ఉంటాం. భూమి ఎట్లా ఏర్పడుతూ వచ్చిందో జీవులు కూడా అట్లాగే ఏర్పడుతూ వచ్చారు. అదే మనకి అనూరుడు కథగా చెప్తారు, వాడు సగమే ఏర్పడ్డాడు అందుకని వాడు సూర్యుడి దగ్గరికి అక్కడి నుంచి రథం తొలుకుంటున్నాడు అంటారు. ఎందుకని సగమే ఏర్పడు, భూమి సగం ఉన్నప్పుడు మనం సగం ఉన్నాం, భూమి పూర్తిగా ఏర్పడినప్పుడు మనం పూర్తిగా ఏర్పడ్డాం, భూమి గుండ్రంగా ఏర్పడిన చేత మనం కూడా మొదట్లో గుండ్రంగా ఏర్పడ్డాం. గుండ్రంగా ఏర్పడితే మోడల్ బాగాలేదని మోడల్స్ మార్చుకుంటూ వస్తే ఈ మోడల్కి వచ్చింది. ఈ మోడల్స్ మార్చిన కదంతా కూడా సీక్రెట్ డాక్టర్ చాలా బాగా మనం చూడండి, ఎన్ని మోడల్స్ మార్చుకుంటూ వచ్చేసాం, అది కార్ మోడల్స్ కావచ్చు, మన ఈ సౌండ్ సిస్టమ్ మోడల్స్ కావచ్చు, రికార్డింగ్ మోడల్స్ కావచ్చు. ఇదివరకు బండిలు అట్లా టేపులు నింపేస్తూ ఉండేవాళ్ళం కదా, అల్మార్ నిండా టేపులు పెట్టేవి. ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాలు మాట్లాడేది ఇంతలో పెట్టేస్తా, మారలే మోడల్. మరి ఇట్లా మోడల్ మార్చడానికి సృష్టిలో ఉంది, మనవు పోయినదే మార్చుకుంటూ ఈ స్థితికి వచ్చాం. అందుకే భూమి అలా ఏర్పడింది. అలా ఏర్పడిన అది మనకి ఈయన ఈ తపస్సు నుంచి ఈయన వాహికగా చేసుకుని దైవం అవగాహన దిగివచ్చి ఈ భూమికి ధ్రువం గుండ్రంగా తయారు చేసి ధ్రువాలు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుంటే అప్పుడు భూమి నిర్మాణం కదా అప్పుడు పూర్తి అవుతుంది. అప్పుడు క్రమంగా జీవులు కూడా దీని మీద పరిపూర్ణంగా స్థిరంగా ఉండేట్టుగా ఏర్పాటు చేయడానికి ముందు ఇలా అటు ఇటు గుండ్ర దాని చుట్టూ తిరగటం అలా ఇలా ఒకటం తర్వాత వస్తుంది కదా, భ్రమి అనేటువంటి ఇంకొక రాజు వస్తాడు, దానివల్ల భ్రమణం కలిగిందంటాం. భ్రమి అంటే వీళ్ళందరూ అప్పుడేమో మనలాగా అప్పుడు ఇలా మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు కాదు, ప్రజ్ఞలుగా ఉన్నారు. అందుచేత మన వరకు ఈ కథలా తీసుకోవాలి, అతడు అనన్య దృష్టిని సాధించి ఈ భూమిపై చరాచర దేహధారులలో అంతర్యామి అయిన నారాయణ యందు తన జీవితము సమర్పణ చేసి భూగోళమున అంతర్యామి అయ్యను. అంటే ఆయన దిగొచ్చి ఇళ్ళకి వచ్చేసరికి ఏమైందంటే ఈయనకి వ్యాప్తి వచ్చేసి, అంతే కదా, అలా పుస్తమని ఊరితే బూరకట్లా వ్యాప్తి రాదు, వ్యాప్తి బూరద లోపల ఉన్నటువంటి గాలిది కదా. దిగినవాడేవాడు అంతర్యామి, దిగినవాడు అంతర్యామి అవటం వల్ల ఇతర అంతర్యామినే దర్శనం చేస్తూ ఉండటం వల్ల అంత విషయం ఉందండి. చూడండి ఎంత బాగుందో, అతడు అనన్య దృష్టిని సాధించి ఇంకోటి ఏం కనబట్టలే, ఇంకోటేమి ధ్రువుడి కనబట్టాల సాధించి ఈ భూమిపై చరాచర దేహధారులలో, అంటే చరాచరం అంటే కదిలేవి కదలనివి, దేహం ధరించి కదిలేవి మనుషులు జంతువులు కదా, దేహం ధరించి కదలనివి చెట్టు పుట్ట కదా, చరాచర అంతర్యామే నారాయణ అన్య దృష్టిని సాధించి ఈ భూమిపై చరాచర దేహధారులలో అంతర్యామి అయిన నారాయణుని యందు తన జీవితము సమర్పణ చేసి, ఇంకి దేనో అదరండి ఇంకేం లేదు అంతా అది అనే ఆయన కనిపించే పరిస్థితికి వచ్చేసాడు. అంటే కన్నులు తెరిచినా అదే, కన్నులు మూసినా అది, ఎంత పెద్ద విషయం. కనులు తెరిచినా నీ వాయనే, కనులు మూసినా నీ వాయని పాట ఉంది కదా, ఎంత మంచి పాటని. మీరు అన్వయించుకోవటం బట్టి ఉంటది కదా, కన్నులు తెరిస్తే దైవం కనిపిస్తున్నాడు, కన్నులు మూస్తే దైవం కనిపిస్తుంది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఏం కనబడదు కదా, అది ఏదో కన్ను మూస్తే ఏం కనబడదు చీకటి, కళ్ళు తెరిస్తే మనకు మనం అనుకున్నామని ఇది నారాయణ అట్లా కూర్చున్నాడు ఇట్లా అనుకుంటుంటాం. అంతేగాని ఇవన్నీ అంతర్యామి యొక్క రూపంలోనే భావన రాదు కదా. అంతనే ఆమె వాసుదేవుడే విష్ణువుగా ఉన్నాడు అని తెలియట సామాన్యంగా ఈ సాధన ముఖ్య సాధన సాధనని మనం చేసేవన్నీ గోలండి. నాకు తెలిసి అన్ని మతాలలోనూ చేసేది గోలే. ఎవడు ఈ విధంగా చూస్తూ ఉంటాడో వాడులే. ఇకనే విట్నెసింగ్ అన్నాడు ఏది యోగంలో, చూస్తూ ఉంటా, చూస్తూ ఉంటే ఏం చూస్తా, చూస్తూనే ఉన్నాడు కదండి పొద్దునే సాధనండి ఇన్ని బొంద చూస్తున్నావు, నువ్వేం చూడాలి ఇదంతా అదే కదా అని చూడాలి, అదే ఇదిగా ఉంది, అదే ఇదిగా మన నేర్పించేవాడి రూపంలో కూడా అదే ఉంది కదా, అది వేరే ఉంటుంది. అది కాకుండా ఇది కాకుండా ఇంకోటి ఏదైనా ఉందంటే అది చాలా గొప్పదై ఉండాలి, ఎందుకంటే దైవం కూడా కాకుండా ఎవడుంటాడండి ఉండడు. అందుకని మనకి మామూలుగా చిన్న చిన్న ఏడుపులుగా మనవన్నీ ఈ చిన్న చిన్న ఏడుపులకే మన నానా ఏడుపు ఏడుస్తుంటాం, అలా ఏడవకుండా ఓహో వాడు ఈ రూపంలో ఉన్నాడు అలా ఉండి చూస్తూ ఉంటా. ఈ నిర్లిప్తతో వచ్చిన వాడు ఇంకెవడు ఏం చేయలేడు, వాడు ఎవరు ముట్టుకోలేదు. అందుకనే విష్ణు భక్తుడిని ఎవడు ఏం చేయలేడు అని చెప్తాడు శివుడు కదా, అది మాటమాటికి చెప్తూ ఉంటా. చిత్రకేత ఉపాఖ్యానం ఎప్పుడో గురు పూజలోనే చెప్పుకుందానండి, అది కూడా గట్టిగా ఇట్లా పురోజనోపాఖ్యానం చాలా సార్లు చెప్పి 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 ఇంకా అవదులే ఎన్ని చెప్పినా చదువుకోలే మనమే చెప్పేద్దామని చెప్పేశాం. అట్లాగే చిత్రకోత ఉపాఖ్యానం కూడా రెండు మూడు గురు పూజల్లో పెద్ద గురు పూజలో చెప్పేసుకుంటే బ్రహ్మాండం అబ్బో ఎంత కాదు. అందుచేత అలా చూస్తూ ఉంటాం మెచ్చుకోవాలి. ఇంకేం చేసినా ఏం లాభం లేదు, మీరు రకరకాల పూజలు చేయడం ఏం లాభం లేదు. మనకి మనకుండే ఈర్షా ద్వేషాలు అసూయలు మతమాత్సర్యాలు కామక్రోధాలు అలా తగ్గినాయా, కొన్ని మిమ్మల్ని మీరే అడగండి అన్నాడు నాకు చెప్పక్కల. మనకుండే ఈర్ష అసూయ కామము క్రోధము లోభము మోహము తగ్గినాయా, తగ్గినాయా, తగ్గవు. ఈ ఇష్ట మనం చాకరీ చేస్తే తగ్గవు, ఈ చాకరీలో విష్ణువుని చూస్తే తగ్గు. ప్రతిపడి అక్కడ ఎవరు పెట్టాలి, ఇక్కడ కొంతమంది అప్పుడే అట్లా పొజిషన్ తీసుకుంటారు. ఇక్కడ దీపం ఎవరు పెట్టాలి, ఓ పొజిషన్ తీసుకుంటారు. ఈ విగ్రహాలు ఎవరు తోమాలి, ప్రతి వాళ్ళు వాళ్ళకి హక్కులు వచ్చేస్తుంటే వాటి మీద, ఇంకోటి తోమితే వీళ్ళ పాపం వచ్చేస్తుంది. ఇక్కడే కాదు ఎక్కడైనా అంతే, గుళ్ళల్లో అయినా అంతే, వాడు వచ్చేవరకు అది ఆపాలి. ఇలా మనకి తెలియకుండా మనకి పట్లు వచ్చేస్తుంటాయి కదా కదా. ఇప్పుడు మనం పెట్టాల్సిన దీపం ఇంకోటి పెడితే వాసుదేవుడు పెట్టాడు, మనం కొంచెం లేటుగా వచ్చాం వాడు పెట్టాడు అనుకున్నాం అనుకో, నీలో సంచలనం రాదు. ఎవరో దీపం పెట్టారని మనకి చాలా వచ్చేసింది అనుకోండి సంచలనం, నువ్వు ఎందుకు పనికిరావు అని అర్థం. పైగా ఏం జరుగుతుంది, ఆ రోజు దీపం పెట్టేవాడు బొత్తిగా మనం ఇష్టం లేని వాడు పెడతారు దీపం తమాష, అది వాసుదేవుడు. ఈ శివిది గారన్నా వాసుదేవుడే చూస్తారు, ఓ చాలా చేస్తున్నాడు చూద్దాం కొంచెం వీళ్ళకి, వాడు చేసే పని వీడికి ఇద్దాం వీడు చేసే పని వాడికి ఇద్దాం అంటే వెంటనే మనకి చాలా ఆవేశం వచ్చేస్తుంది అనుకోండి, రోషం వచ్చేస్తుంది అనుకోండి, ఏ సాధన చేసినా నా మోహం చాకింద కదా. ఎవరే పని చేయాలి ఏదో కొన్ని నిర్ణయాలు చేసుకుంటారండి, అవి మనం పెట్టుకునేగా వాటి ఫ్లెక్సిబిలిటీ ఉండక్కర్లేదు కదా. ఏదో ఒక పని ఒకళ్ళ బాగు వాళ్ళు చేయాల్సిన పరిస్థితి వచ్చి చేశారనుకోండి నాకు చెప్పకుండా వాళ్ళు చూస్తారు ఇదో కదా. అలా వస్తున్నది కొద్దీ మనకి రోషం బాగా ఉన్నట్టు, ఆవేశం బాగా ఉన్నట్టు, కోపం బాగా ఉన్నట్టు, పొగరు చాలా ఉన్నట్టు, ఏం సందేహం లేదు. అలా మనంతా బాగా ఫిక్స్ అయిపోయి ఉంటాం, ప్రతి చోట ఫిక్స్ అయ్యి అలా ఫిక్సేషన్ తోటి ఏం జరుగుతుంది, ఏం జరగదు. దీనికి ఏంటి అసలు ఇంకేం కనపడలేదు, ఎవడేం చేస్తున్నా నారాయణ ఏం చూస్తున్నా నారాయణ కదా. చాలా గొప్ప వచ్చాం అది మూడో మెట్టు మూడో. అలా జరగటం వల్ల ఏం జరిగిందంటే ఆయన అంతర్యామి అవటం వల్ల ఆయన ఈ భూగోళం మీద ఉండేవి కనబడుతున్నవన్నీ కూడా ఆయనగానే దర్శనం ఇచ్చేసరికి భూగోళం అంతా కూడా ఈ ధ్రువుని యొక్క ప్రజ్ఞ యొక్క ప్రభావం వ్యాప్తి చెందిందండి. ఇప్పుడు అయిరుసు వల్లే కదా భూమి నిలబడింది, ఆయన ఉత్తర ధ్రువము కింద దక్షిణ ధ్రువము కదా, నడమ ఇరుసు. మన ఇరుసు కూడా అదే, మన ఇరుసు సహస్రారం నుంచి మూలాధారం వరకు ఉంటుంది, దాని చుట్టూ మన భూగోళం. ఈ ఏర్పడిన భూగోళానికి మూలమెవరు, దిగి వచ్చినటువంటి హరి కదా. దిగి వచ్చిన హరి దీనికి మూలము. ఎవరి ద్వారా దిగొచ్చాడు, ఒకరిని వాహనంగా చేసుకుని దిగొచ్చాడు, బాహికగా తీసుకుని దిగొచ్చాడు. ఈ దేవుడు పని ఏంటంటే ఈ బాహికలందరినీ పెద్దవాడుగా చూపిస్తాడు, దానికి ఇష్టం. తనకు పనిచేస్తున్న వాళ్ళందరినీ చాలా పైకెత్తేస్తూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళని గౌరవించాలి మిగతా వాళ్ళని. అందుకనే ధ్రువుడు ద్వారా అంతా నిర్వర్తించుకున్నటువంటిది అంతర్యామైనటువంటి నారాయణుడే హరిగా దిగొచ్చి నిర్వర్తించుకున్నప్పటికీ ఇది ధ్రువుడు వల్ల జరిగింది అనేటువంటిది అలా జరిగింది. అందుచేత సమీప అప్పుడు ఈ విధంగా లోపల తపస్సు తీవ్రమై మొత్తం ఈ విధంగా జరుగుతుంటే సరే దేవతలు వాళ్ళు గోల పెట్టడం వనేలా ఉంచేసి అప్పుడు ధ్రువునికి నారాయణుడు ప్రత్యక్షమై అనుగ్రహించడం అనేటువంటిది ఒక ఘట్టం ఉంది. ఈ ఘట్టం మనం ముందు చదువుకున్నాం కానీ ధ్రువుని స్తోత్రం వరకు చదివేశాక సార్, కానీ ధ్రువుని స్తోత్రంలోకి మనం వెళ్లాలంటే ముందు ఈ విధంగా హృదయంలోకి వెళ్లి ఒక నిశ్చలమైనటువంటి చిత్తముతో అక్కడ నివసించేటువంటి ప్రయత్నం చేయడం తప్ప మరొక మార్గం లేదు. అలా జరగాలంటే లోపల బయట ఒక్కడే ఉన్నాడు, ఇంకోళ్ళు ఎవరు లేరు, ఇంతమందిగా కనిపిస్తున్నా ఉన్నది వాడే అనేటువంటిది బాగా మనం స్థిరపరచుకోవాలి, ఇంకో మార్గం లేదు. అలా స్థిరపరచుకున్న వాడికే దొరుకుతుంది మార్గం, అలా స్థిరపరచుకున్న వాడికి మార్గం దొరుకుతుంది. అందుచేత ఆ ప్రయత్నంలో మనం అంతా ఉందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం. న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.